ಯತ್ಕರ್ಣಾಂದೋಳಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಯುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂತೌ ಪುಷ್ಪವಂತೌ ಘಟನ ವಿಘಟನ ಆ ಪಾಟವಂ ನಾಟಯಂತೌ ಸಂಜಾಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿಸ್ವತ್ನಕಾಂಸ್ಯಗ್ರತಾಳಕ್ರೀಡಾಮಪ್ಯಾನಯೇತೆ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿರೋ ಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಜನ್ಮಾಜ್ಯಸ್ಯ ಯತೋನ್ವಯಾತ್ ಯತರತಶ್ಚಾದ್ಧೇಶ್ವಭಿಜ್ಞಸ್ವರಟ್ ತೇನೇ ಬ್ರಹ್ಮವೃದಾ ಯ ಆದಿಕವಯೇ ಮುಹ್ಯಂತಿ ಯಸ್ಸೂರಯಃ ತೇಜೋ ವಾರಿ ಮೃದಂ ಯಥಾ ವಿನಿಮಯೋ ಯ ಪ್ರಪ್ರಸರ್ಗಂ ರುಷ ಧಾಮ್ನಾಃ ಸ್ವೇನ ಸದಾ ನಿರಸ್ತಕುಹಕಂ ಸತ್ಯಂ ಪರಂ ಧೀಮಹಿ ಧರ್ಮ ಪ್ರೋಜ್ಜಿತ ಕೈತವೋತ್ರ ಪರಮೋ ನಿರ್ಮಸರಾಣಂ ಸತಂ ವೇಜ್ಯಂ ವಾಸ್ತವಮಪ್ರವಸ್ತು ಶಿವದಂ ತಾಪ ಪ್ರಯೋನ್ಮೂಲನಂ ಶ್ರೀಮದ್ಭಾಗವತೇ ಮಹಾಮುನಿಕೃತೇ ಕಿಂ ವಾ ಪರೈರೀಶ್ವರಃ ಸಜ್ಜೋ ವೃಜ್ಯವರುಜ್ಯತೆ ಪ್ರಕೃತಿಭಿಃ ಶುಶ್ರೂಷುಭಿಸ್ತಕ್ಷಣಾತ್ ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಲಿತಂ ಶೋಕಮುಖಾದಮೃತದ್ರವಸಂಮಿತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ ರಸಿಕಾಭುವಿ ಭಾವುಕಃ ಶ್ರೀಕೈವಲ್ಯಪದಂಬುಚೇರುಟಕುನೈಚಿಂತಿಂಚದನ್ ಲೋಕರಕ್ಷೈಕಾರಂಭಕು ಭಕ್ತಪಾಲನಕಲಾಸಂರಂಭಕುನ್ ದಾನಭೋತ್ರೇಕಸ್ತಂಭಕು ಕೇಳಿಲೋಲವಿಲಸದೃಗ್ಜಾಲಸಂಭೂತನಾನಾಕಂಜಾತಭವಾಂಡಕುಂಭಕು ಮಹಾನಂದಾಂಗನ ಆಡಿಂಭಕುನ್ ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಾಚಲಕಾಶಫಣೀಶ ಕುಂದಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿಸಿತ ತಾಮರ ಸಾಮರವಾಹಿನಿ ಶುಭಾಕರತನು ಪುನಿನ್ನು ಮದಿಕನಗ ಯನಡುಕಲ್ಗು ಭಾರತಿ ಯಂ ಪ್ರಭುರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವ್ಯರಕಾತರಾಜುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಮಾನತೋಸ್ಮಿ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇ ಶೃಂಗೇರಿ ಶಾರದಾಪೀಠೇ ಭ್ರಜಮಾನಂ ಯಶಸ್ವಿನಂ ಯತೀಂಬ್ರಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥ ಸದ್ಗುರುಂ. ಈ ವೇಳ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣರು ಧರಿಸಿನಟುವಂಟಿ ಅವತಾರಾಲಲ್ಲೋ ರೆಂಡು ವಿಶಿಷ್ಟಾವತಾರಾಲ గురించి మీ ముందు ఈవేళ ప్రస్తావన చేస్తాను. తర్వాత సమయాన్ని బట్టి మరో అవతారంలోకి వెళ్దాం. అందులో భాగవతం కనుక చెప్పినట్లయితే తప్పనిసరిగా చెప్పుకోవలసినటువంటిది వామనావతారం. ఈ వామనావతార చరిత్ర కనుక విన్నట్లయితే మానవులు జ్ఞానులుగా మారడానికి ఏ మమకార అహంకారాలైతే దూరం చేసుకోవాలి అనుకుంటారో అటువంటి అహంకార మమకారాలు ఈ వామన చరిత్ర వినడం ద్వారా దూరమవుతాయి అన్నారు. అసలు వామనావతారంలో ఉండేటువంటి విశేషం ఏమిటయ్యా అని అన్నట్లయితే, అన్ని అవతారాల లాంటిది కాదు వామనావతారం. పరమాత్మ మిగిలినటువంటి అవతారాలలో ఇక్కడికి ఈ భూమి యందు ఉద్భవించి దుష్ట శిక్షణ చేసి శిస్త సంరక్షణ చేశాడు. కానీ వామనావతారంలో అలా దుష్టుల్ని సంహరించడానికి రాలేదు వారిక్కడికి. ఇంచేత అంటే బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడానికి వచ్చారు వారు. పోనీ బలిచక్రవర్తిని చంపుదామా అంటే బలిచక్రవర్తి అంతటి ఉత్తముడు ఇంకొకడు లేడు. రాక్షస రాజైనప్పటికీ కూడా బలిచక్రవర్తిలా దానాలు చేసినవాడు కానీ, దేవాలయాలు కట్టించినవాడు కానీ, దేవుణ్ణి పూజ చేసినటువంటి వాడు కానీ, వినయ సంపన్నత్వంలో కానీ దేంట్లోనూ కూడా బలిచక్రవర్తితో సమానమైన క్షత్రియుడు, క్షత్రియుడు అంటే రాజు, ఇప్పటి వరకు ఈ లోకంలో పుట్టలేదు అని చెప్పాడు వ్యాసుడు. మరి అంతటి గొప్పవాడైనటువంటి బలిచక్రవర్తిని స్వామి నిగ్రహించడానికి కిందికి వచ్చారు. ఏమండి, స్వామి తప్పు చేస్తే కదా శిక్షించడము అనేది, మరి మీరు ఈయన తప్పు చేయలేదు అంటున్నారు కదా, తప్పు చేయని వాడిని శిక్షించడు కదా పరమాత్మ. అటువంటి వారిని నిగ్రహించడానికి ప్రత్యేకంగా అవతారమే ధరించాడు అంటున్నారు సుఖయోగీంద్ర. ఆ కథ నాకు చెప్పవలసింది అని పరీక్షన్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని అడుగుతున్నారు. ఏమయ్యా, బలినంభోరుహనేత్రుడు ఏమి కొరకై పాదత్రయం వేడే. అంతటి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి కిందకు వచ్చి ఒక రాక్షసుల దగ్గరికి, శత్రువులు ఎవరంటే, మహావిష్ణువు శత్రువులు ఎవరంటే రాక్షసులు, అటువంటి రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి పాదత్రయం వేడే, ఒక్క మాటలో చెప్పవాలంటే భిక్షం ఎత్తుకున్నాడు. పోనీ అడిగింది, భిక్షమైనా నాకు ప్యాలెస్ ఇవ్వయా లేక ఏదైనా ఒక రాజ్యం ఇవ్వయా అని అడిగాడా? ఏమయ్యో, నాకు అంత ఆశ లేదు, నాకు కావాల్సింది 3 అడుగుల నేల అన్నాడు. చిత్రంగా ఉన్నాయా, అంతటి పరమాత్మ కిందకి దిగివచ్చి 3 అడుగుల నేల గురించి అని చెప్పి కిందకి దిగివచ్చాడా వైకుంఠంలోంచి. చిత్రంగా ఉంది కథ. బలి అంభో బలినంభోరుహనేత్రుడు ఏమి కొరకై పాదత్రయం వేడే. పరమాత్మకు ఉపనిషత్తుల్లో 4 విశేషాలు వేశారు. నిశ్చలుడు, పూర్ణుడు, లబ్ధకాముడు, రమాసంపన్నుడై. పరమాత్మ కవలడు. నేను 7 మీకు కొన్ని విశేషణాలు చెప్పాను కదా, ఇంకా కొన్ని చెప్పారు దాంట్లో. పరమాత్మ కవలడు అంటే కవలడు, కబులుతాడు అంటే కబులుతాడు. భక్తులను రక్షించేప్పుడు కదిలి వచ్చాడు, మామూలుగా కవలడు. నిశ్చలుడు, ఏమీ చలనము లేనటువంటి పరమాత్మ చలనాన్ని పొంది అక్కడి నుంచి కిందకు వచ్చాడా. పూర్ణుడు, పోనీ మనలాంటి మానవులకైతే ఏవో కొన్ని కోరికలు ఉంటాయి కాబట్టి ఎవరినైనా అడగడానికి వెళ్ళాము అంటే అర్థం ఉంది. కానీ ఈ లోకంలో పరమాత్మని గురించి వర్ణించేప్పుడు పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని, ఆయన పూర్ణుడు, పరిపూర్ణుడు, అపూర్ణుడు కాదు. కోరికలున్న వాడైతే భగవంతుడినైనా ఎవరినైనా కాసే ఉన్నవాడిని వెళ్ళి నాకు ఈ కోరిక నెరవేర్చండి అని అడుగుతాడు. కానీ ఆయన ఏ కోరిక లేనటువంటి పరిపూర్ణుడు. మనం అపరిపూర్ణులం, పరమాత్మ పరిపూర్ణుడు. ఇక 3వది, ఆప్తకాముడు. ఏమండి, కొంతమందికి ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఇంకా కోరాలి 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 అనుకుంటారు. పోనీ పరమాత్మకి అలా అంత ధనవంతుడు, అంత గొప్పవాడు, అంత షడైశ్వర్య గుణ సంపన్నుడైనప్పటికీ ఆయనకు కూడా కోరికలు ఏమైనా ఉన్నాయేమో అని అంటారా ఉపనిషత్తుల్లో. ఆప్తకామహ అని వర్ణించారు, అంటే అన్ని కోరికలు తీరినవాడు అని. అందుకే పరమాత్మ ఏళ్ళగా మనలాగే ఉండుండేవాడు. ఇక నాలుగో విశేషణం చెప్తున్నారు. రమా సంపన్నుడై ఈ లోకంలో మనలాంటి వాళ్ళు కోరికన కోరికలు తీర్చేవారు ఎవరయ్యా అంటే అమ్మవారు లక్ష్మీదేవి. ఆవిడ కటాక్షం ఉంటేనే కదండి మనం ఏమైనా చేయగలిగేది. పోనీ అందరి కోరికలను తీర్చగలిగినటువంటి అమ్మవారు ఆయనకి భార్య హృదయంలో ఉందా? అత లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకుని ఎవరు వాళ్ళని అడగడానికి వెళ్ళాడా? ఏమిటయ్యా ఈ కథ? రమా సంపన్నుడయి పరస్థలికి దీనుని మాట్కియేలచనియన్. అంత గొప్పవాడైనటువంటి పరమాత్మ మహాత్ముల యొక్క మానవుల యొక్క జీవుల యొక్క ఉత్పత్తించి వినాశించే వాళ్ళు చావు పుట్టుక అన్నీ తెలిసినటువంటి పరమాత్మ అంత గొప్పవాడు దీనుని మాట్కి ఏలచనియన్. ఈవేళ ఎదరవాళ్ళని అడిగేటప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా తల వంచవలసిందే తప్పదు. అంత పరమాత్మ ఈవేళ తల వంచుకుని ఒక రాక్షస రాజుని మూడు అడుగులు నేల అడగడానికి వెళ్ళాడా? పోని వచ్చాడయ్యా, మూడుగుల నేల పుచ్చుకున్నాడయ్యా. మరి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోకుండా ఏం చేశాడు? తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేశను. పునో రావణుడు తప్పు చేశాడు సంహరించాడు, శిశుపాలుడు తప్పు చేశాడు సంహరించాడు అంటే అర్థం ఉంది. పాపం బలి చక్రవర్తి ఒక్క తప్పు కూడా చేయలేదు కదా. తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేశను. ఏ తప్పు లేనటువంటి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు కదయ్యా. వినన్ కౌతూహలం బయ్యది. నాకు ఈ వామనుని యొక్క చరిత్ర బలిచక్రవర్తి యొక్క కథ వినాలి అనిపిస్తోందయ్యా. కాబట్టి ఈ గ్రంథులు విప్పి నాకు కథ చెప్పవలసింది, ఉపాఖ్యానం వినిపించవలసింది అన్నాడు. అసలు అడగడంలోనే గొప్పతనం పరీక్షణ మహారాజు చూపించాడు. శుకయోగేంద్రుడు చెప్తున్నాడు, నిజమేనయ్యా, నేను చెప్పినట్టుగా నువ్వు అడిగినట్లుగా ఈ లోకంలో బలిచక్రవర్తి లాంటి చక్రవర్తి ఇప్పటి వరకు లేడు, పుట్టలేదు. ఎటువంటి వాడయ్యా? పలుదానంబుల విప్రులంతనిపి. ఈ లోకంలో మనం సుఖంగాను సౌఖ్యంగాను కనుక ఉండాలి అంటే, మనం ఎవరి ఆశీర్వచనం పొందాలి అంటే, వేద పండితుల యొక్క ఆశీర్వచనం పొందాలని. వేదం చదువుకున్న వాళ్ళ యొక్క నాలిక మీద సరస్వతీదేవి తాండవం చేస్తుందని. మనం కొన్ని పురాణాల్లో ఆకాశవాణి వినిపించింది అంటాం కదా, ఆ ఆకాశవాణి వాక్యాలే వేద పండితుల యొక్క నోట్లోంచి నాలుక మీద బయటకు వస్తాయి. కాబట్టి మనం ఏదైనా ఇంట్లో పెళ్లి చేసుకున్నా, ఒడుగు చేసుకున్నా, బారసాలు చేసుకున్నా, శుభకార్యాలు జరిగితే వేద పండితుల్ని పిలిపించి వారి ఆశీర్వచనం ఇప్పించుకుని వాళ్ళ చేతిలో 100 వాడి ఐశ్వర్యాన్ని బట్టి 10 రూపాయలు పెట్టి అయ్యా ఆశీర్వదించండి అంటున్నాం. ఈ లోకంలో సుఖంగా ఉండాలి అంటే బ్రాహ్మణాశీర్వచనం వేదాశీర్వచనం నాకు కావాలి అని ఆయన ఏం చేశాడో తెలుసా పరీక్షణ మహారాజా? పలుదానంబుల విప్రులందనిపి. అనేక దానాలన్నీ వేద పండితులకు చేశాడయ్యా. తద్భద్రోక్తులన్ పొంది. వాళ్ళు ఆశీర్వసిస్తుంటే ఆ ఆశీర్వచన ఫలితాలన్నీ పొందాడయ్యా. అది ఒకటి. ఇక రెండు, ఈ లోకంలో మనకి మళ్ళీ కనుక శుభాలు కలగాలి అంటే మన ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం పెట్టాలి. రెండోది ఏం చేశాడయ్యా? పెద్దలకు మృక్కి. వాళ్ళ ఇంట్లో ఉండే తాతగారు లేకపోతే తండ్రి గారు లేకపోతే ఎవరైనా మూల పురుషులు ఉంటారు, అటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మన ఇంట్లో ఉండకపోయినా పక్క వాళ్ళైనా ఇక్కడ జాతి మత కులభేదాలు మనకు అనవసరం. ఇంక అక్కడ వాడు పెద్దవాడు అవునా కాదా అంతే, మనకు శాస్త్రం అట్లా చెప్పింది. మేమండి మా జాతి వాడు కాదండి, మా క్యాస్ట్ వాడు, ఇవన్నీ పక్కన పెట్టే, ఇవన్నీ నువ్వు తెచ్చుకున్న భేదాలు. కానీ ఎక్కడ వేదంలో మాట్లాడదు, వేదం అలా మాట్లాడదు. అలా మాట్లాడితే వేదం ఎందుకు అవుతుంది? అది అది వేదం కాదు. కాబట్టి పెద్దలకు మృక్కి, అవి రెండో పని చేశాడు. ఇక మూడు, విశిష్ట దేవతల అంతర్భక్తి పూజించి. ఇప్పుడు ఈవేళ దేవాలయాల్లో వజ్రోత్సవాలు, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు చూసారా. అసలు మొట్టమొదట ప్రారంభించిన వాడు ఎవరంటే బలి చక్రవర్తి. ఇప్పుడు ఆయన గొప్పవాడు కాకుండా ఎలా ఉంటాడని మీరు చెప్పండి. మరి ఊరికే నేను గొప్పవాడు అని చెప్తే మీరు కూడా అంగీకరించాలి కదా. మరి విశిష్ట దేవతల అంతర్భక్తి పూజించి అటువంటి దేవతోత్తములు ఎవరైతే ఉన్నారో రాక్షసులకి దేవతలకి పడదు. కానీ ఆ విరోధాన్ని పక్కకు పెట్టి ఈ లోకంలో దేవతల యొక్క వరాలు లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు అని దేవతలకి నమస్కరించి గుడులు కట్టించి ఉత్సవాలు జరిపించాడు. ఇక ఐదు, ఇక నాలుగోది ఇంకేం చేశాడయ్యా. ప్రహ్లాదుని చేరి నమ్రశిరుడై, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచన చక్రవర్తి, విరోచన చక్రవర్తి యొక్క కుమారుడు బలి చక్రవర్తి, అంటే వాళ్ళ తాతగారు. ఈ లోకంలో మనం ఏమిటయ్యా అంటే మన తాత ముత్తాతల్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలయ్యా? వాళ్ళ యొక్క తిథులు వచ్చిన రోజున వాళ్ళకి తర్పణాలు వదిలిపెట్టడం. అందులో ఇప్పుడు మీ అభ్రష్టం కొద్దీ, మన అంబరభ్రష్టం కొద్దీ, రేపు 14వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు పుష్కరాలు వస్తున్నాయి. అసలు ఈ పుష్కరాలలో ఉండే గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఈ లోకంలో మన మానవుడు కనుక అశుచిగా కనుక ఉన్నట్లయితే మనం శుచిగా మారాలి అంటే వెంటనే ఏం చేస్తామండి? స్నానం కదా చేస్తాము. మైలు వచ్చినా పుండ్లు వచ్చినా మనం స్నానమే కదా చేస్తాం. కాబట్టి సమస్త నదులను కూడా పవిత్రం చేయగలిగినటువంటి ఒక మహానుభావుడు పుష్కరుడు 12 రోజులు ఒక్కొక్క నదిలో ఉండేటువంటి సమయంలో ఇప్పుడు పవిత్రమైన గౌతమి నది, గోదావరి అనే పేరుగాంచినటువంటి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఆ పుష్కరాల సమయంలో మనం పిప్రదేవతార్పణంగా మనం తర్పణాలు వదిలిపెట్టాలి. అంతే, నీళ్లతో కానీ లేక నువ్వులతో కానీ లేక పిండాలతో కానీ, ఇంకా సదుపాయం ఉంటే కేవలం అన్నంతో కానీ వదిలిపెట్టాలి. కాబట్టి ఇప్పుడు అందులో మనం ఈవేళ గోదావరి పుష్కరాల యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, మిగతా నదుల దగ్గర ఒక్కొక్క ప్రయోజనమే ఉంది, గోదావరి నది దగ్గర 3 ప్రయోజనాలు ఉన్నాయి అన్నారు. మొట్టమొదట, రేవాహతీరే ఏ తపకురియాత్, ఈ లోకంలో తపస్సు అంటూ నువ్వు చేయదలుచుకుంటే ఎక్కడికి వెళ్ళి చేయమన్నారయ్యా? నర్మదా నది దగ్గరికి వెళ్ళి తపస్సు చేయమన్నారు. శంకర భగవత్పాదుల వారు కూడా అక్కడికే వెళ్ళి తపస్సు చేసి గురువైనటువంటి గోవింద పాదాచార్య వాళ్ళ దగ్గర అక్కడే ఆయన ఉపదేశాన్ని పొందారు. అక్కడే సుప్రసిద్ధమైన ఓంకార క్షేత్రం, ఓంకారేశ్వరుడు అంటాం కదండి, అది అక్కడే. మనం పుణ్యక్షేత్రాలు కూడా చూడాలండి. అర్థమైందండి, మనకు ఉండేటువంటి డబ్బుని మనం పిల్లలకి వాళ్ళకే ఇస్తాం, నేను కాదు అనను. మన జీవితాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. కాబట్టి తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలు చూడాలి. కాబట్టి రేవాతీరే తపకురియాత్, రెండు. మరణం జాహ్నవీతటే, ఈ లోకంలో మానవుడు మరణము అనేది ఎక్కడ కావాలి అని కోరుకోవాలి అంటే కాశీనగరంలో మరణం కావాలి అని కోరుకోవాలి. ఇక మూడోది, దానందజ్యాత్ కురుక్షేత్రే, ఈ లోకంలో దానం అంటూ కనుక చేసినట్లయితే, కురుక్షేత్రంలో కనుక చేసినట్లయితే, అంటే భారత సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం జరిగినటువంటి కురుక్షేత్రంలో చేసినట్లయితే సహస్ర ఫలితాలు వస్తాయి. అనగా 1 రూపాయి ఇస్తే 1000 రూపాయలు దానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో వస్తుంది అన్నారు. గౌతమ్యాం త్రితయం ఫలం, నర్మదా నదీ తీరంలో తపస్సు చేయడం ఎంతదో, గంగానదీ తీరంలో మరణించాలి అనుకోవడం ఎటువంటిదో, కురుక్షేత్రంలో దానం చేయాలి అనుకోవడం ఎటువంటిదో, గోదావరి నది స్నానం వల్ల, అక్కడ తర్పణాలు చేయడం వల్ల అంత ప్రయోజనం కలుగుతుంది అన్నారు. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గోదావరి నది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఓపిక లేనటువంటి వాళ్ళ సంగతి వదిలేయండి. ఓపిక ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి ఆ పుష్కరాలు స్నానం ఒకరోజైనా చేసి, కార్తీక మాసం స్నానం కనుక చేయాలి అంటే తెల్లవారుజామునే చేయాలి అని, పుష్కరాల్లో అదేం లేదు, రాత్రి కూడా వెళ్ళి చేయొచ్చు అంటే 12 రోజులు పుష్కరుడు దాంట్లో ఉంటాడు. కాబట్టి ఆయన ఆ పిప్రుదేవతల్ని ఆరాధించిన వాడు కాబట్టి ఆ పిప్రుదేవతలు కిందకి దిగి వచ్చి, అందులో తాతగారైన ప్రహ్లాదుడు వచ్చి, ప్రహ్లాదుని చేరి నమ్రశిరుడై, ఇక ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాలకు నమస్కారం చేశాడు. పిప్రుదేవతల పూర్వకాలంలో అదే రూపంలో వచ్చారు. రామచంద్రమూర్తి తబ్బినం పెడుతుంటే బసిరి మహారాజు వచ్చి చేత్తో అందుకున్నాడు. మరి కలియుగంలో ఎందుకు తీసేశారయ్యా? ఏమో ఎప్పుడు ఎవడగొడపడి ఎలా పుడతాడో, మన నాన్నగారు ఎలాగో పుట్టాడనుకున్నావు, మరో విధంగా పుట్టాడుకుని వచ్చి చేయిపెట్టాడుకోండి, మనకు మళ్ళీ అయ్యో ఇటువంటి తద్ధ్యం ఇలా పెడుతున్నాం ఏమిటో అనుకుంటాం కదా. కాబట్టి ఈ కలియుగంలో అటువంటివన్నీ తీసేశారు, మన ప్రయోజనం గురించే తీసేశారు. ఇంకా అంతటితో ఆగలేదు. గురువైన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అసలు రాక్షసులు బలవంతులా దేవతలు బలవంతులా అని అడిగాడు. రాక్షసులే బలవంతులయ్యా అన్నాడు. మరి మనకి ఎందుకు అపజయాలు వస్తున్నాయి, దేవతలకే ఎందుకు విజయం వస్తుంది అన్నాడు. విష్ణువుని వాళ్ళు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటారయ్యా, విష్ణువు దేవతా పక్షిపాతయ్యా, అంటే సత్వగుణ పక్షపాతయ్యా, మనం రజోగుణంతో ఉంటామయ్యా, కాబట్టి నువ్వు యజ్ఞయాగాబులు కనుక చేసినట్లయితే విష్ణువుని మెప్పించవచ్చయ్యా, కాబట్టి నువ్వు యాగం చేయవలసింది, విష్ణువు నీకు తల వంచుతాడు అన్నాడు. అయితే చెప్పామని ఈ లోకంలో విశ్వజిద్యాగము అనేటువంటి యాగం చేశాడు. మనకు రఘువంశంలో రఘుమహారాజు చేసినట్టుగా చెప్పిన విశ్వజిద్యాగము అనేటువంటి యాగం చేశాడు. ఆ యాగంలో అగ్నిహోత్రుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యి బంగారు రథాన్నిచ్చాడు ఆయనకి, అక్షయ తుణీరాలనిచ్చాడు, గొప్పదైనటువంటి గుర్రాలనిచ్చాడు, అన్నీ కూడా పొందేశాడు. రాజరథారూఢుడై బంగారం రథం, బంగారం రంగు ప్రకాశించేటువంటి గుర్రాలు, అంతా స్వర్ణమయమైనటువంటి ఆయుధాలన్నీ కూడా పొందేశాడు. అలా పొంది వెలిగెన్ దానవలోక భక్త శిఖరోద్వేల పదవాగ్ని ప్రభన్. ఆ దానవరాజ్యాన్ని పరిపాలించిన బలిచక్రవర్తి పర్వత భాగాలలో ఒక పూలగా నిప్పు కనుక అంటుకుంటే ఆ పర్వత సానువులలో వచ్చేటువంటి అగ్ని కాంతి ఎటువంటి కాంతి భాసమానమవుతుందో అటువంటి పరాక్రమంతో ప్రకాశించాడయ్యా. అలా ప్రకాశించేపటికి దేవతలందరూ కూడా చెట్టుకి పుట్టకి పారిపోయారయ్యా. ఆ సమయంలో రాక్షసుల యొక్క వశమైపోయిందయ్యా. ఇంకందరూ ఆ బలిచక్రవర్తిని గురించి చెప్పడమే, ఎవరు మాట్లాడినా ఆనాడు ప్రహ్లాదుని గురించి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ బలిచక్రవర్తి గురించి చెప్పడం ప్రారంభించారయ్యా. ప్రహ్లాదుడు కేవలం విష్ణుభక్తుడిగానే ఉండిపోయాడయ్యా, కానీ బలిచక్రవర్తి యజ్ఞయాగా బలి చేసి విష్ణువుని మెప్పించాడయ్యా కర్మకాండతో ప్రకారంగా కూడా. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు, అందులో పెద్దావిడి పేరు అదితి, రెండోవాడి పేరు దితి అని, ఆ అదితి వెళ్ళి అదితి యొక్క సంతానం ఆదిత్యులు దేవతలు, దితి యొక్క సంతానం దైత్యులు రాక్షసులు, తన కుమారులందరూ ఇలా అయిపోతే వెళ్ళి అదితి దేవి కశ్యపుణ్ణి ప్రార్థించింది, నా పిల్లలు ఇలా అయిపోయారయ్యా. అప్పుడు నిజంగా కశ్యప ప్రజాపతి చెప్పాయండి భాగవతంలో అద్భుతమైన మాట చెప్పాడు భార్యకి, మరి ఇన్నాళ్ళు నీ కొడుకులు రాజ్యభోగాలు అనుభవించారు కదా, మరి దైత్యులు రాజ్యాలకు దూరంగా ఉన్నారు కదా, మరి వారు నా సంతానమే, దితి యొక్క సంతానం కదా, వాళ్ళు నా పిల్లలే కదా, మరి దేవతలు నా పిల్లలే కదా, నీ పిల్లలు మాత్రమే రాజ్యభోగాలు అనుభవించాలి అని, నీ సవతి యొక్క పిల్లలు రాజ్యభోగాలు అనుభవించకూడదు అని నువ్వు నన్ను అడగవచ్చా, ఇది నీకు తప్పు కాదా అని అడిగాయి. చాలా క్షిప్రంగా అడిగాయని ప్రశ్న, తల పట్టేసుకుందండి అదితి ఒక్కసారి. నిజమే, ఏమిటి ఈ లోకంలో సుఖము భోగం ఒకప్పుడు అనుభవిస్తాం, ఒకప్పుడు కష్టాలు వస్తాయని మనమే చెప్తున్నాం కదా, ఇంతకాలం నా పిల్లలు దేవతలు సుఖానుభవించారు, ఇప్పుడు వాళ్ళ యొక్క అంశ వచ్చింది, వాళ్ళు పరిపాలిస్తున్నారు, వాళ్ళ వాటా ఏరుకుంటున్నారు అన్నట్టుగా మనస్సులో సంతృప్తి పొందవలసినటువంటి అదితి దేవి అంతటితో పట్టు వబలకుండా మళ్ళీ పునః భర్తని కశ్యప ప్రజాపతిని ప్రార్థించింది. అలా ప్రార్థిస్తే ఆయన ఏమన్నారు అంటే, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక వ్రతము సంగతి చెప్తున్నాను, ఈ ఫాల్గుణ మాసంలో పాడ్యమి నాడు ప్రారంభించాలి, ద్వాదశి నాడు వరకు 12 రోజులు ఆచరించాలి, ఏమీ తినకూడదు, దీనికి పయోవ్రతము అని పేరు, సంస్కృతంలో పయహ అనే శబ్దానికి నీరు అనర్థం ఉంది, పాలు అనర్థం ఉంది, నీళ్లు తాగేనా చేయాలి, లేక పాలు తాగేనా 12 రోజులు ఉపవాసాలు ఉండి వ్రతం ఆచరించాలి, అలా చేయి నీకు ఏదో ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. అలా అన్నప్పటికీ భర్త చెప్పినటువంటి ఆ వ్రతాన్ని ఆచరించాలి అని ఆ అతిథి దేవి పయోవ్రతము అనేటువంటి వ్రతాన్ని ఫాల్గుణ మాసంలో ప్రారంభించి 12 రోజులు చేసింది. పరమాత్మ ప్రత్యక్షం అయ్యారు. నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. ఇదిగో నా పిల్లలు ఎలా బాధపడుతున్నారయ్యా అని కోరింది. నేను నీ గర్భంలో జన్మించి నేను దేవతలకు మళ్ళీ రాజ్యం వచ్చేలా చేస్తాను అన్నారు. ఆ వరాన్ని పొందినటువంటి అతిథి మహావిష్ణువు అలా వరం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన వామనుడై జన్మిస్తున్నాడు, అవతరిస్తున్నాడు. ఎప్పుడయ్యా? రవి మధ్యాహ్నమునంచదింప సృహతారా శుభతారా బద్ధచంద్రస్థితి శ్రవణద్వాదశి నాడు శ్రోణ అభిజిసంజ్ఞాత లగ్నంబున భువనాధీసుడు పుట్టే వాహమనగతి పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ సకల పాతివ్రత్య సంపాదకున్. మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుంచి 48 నిమిషాల కాలం అభిజిన్ ముహూర్తము అంటారు. అవి చాలా పుణ్యమైనటువంటి ముహూర్తం. రామచంద్రమూర్తి అదే ముహూర్తంలో పుట్టాడు, వామనుడు కూడా అదే ముహూర్తంలో పుట్టాడు. రవి మధ్యాహ్నమునంచదింప శుభతారాబద్ధచంద్రస్థితి. మన జాతకంలో కనుక శుక్రగ్రహం 1 గురుగ్రహం 1 2 కనుక మనకు బాగా కనుక అనుకూలంగా కనుక ఉన్నాయా రాజ్యాలు ఏలిస్తాం ఒక్కసారి. మిగతా ఏవో చిన్న చిన్న దోషాలు, ఏ దోషం ఉండకుండా ఎవరి జాతకం ఉండదు. గురుగ్రహం శుక్రగ్రహం మనల్ని బాగా కాయాలి. గురుగ్రహం కంటే శుక్రగ్రహం ఇంకా బాగా కాయాలి. కాబట్టి అటువంటి పుణ్యమైనటువంటి 5 గ్రహాలు రాముడికి అలాగే ఉన్నాయట, ఈయన పుట్టుక సమయంలో కూడా అలాగే ఉన్నాయట. 7 రోజు పుట్టారట, శ్రవణ ద్వాదశి నాడు. ద్వాదశ రోజున శ్రవణ నక్షత్రం రోజున పుట్టారట. ఎప్పుడు వస్తుందయ్యా ద్వాదశ రోజున శ్రవణ నక్షత్రం? భాద్రపద మాసంలో శుక్లపక్షంలో కనుక చూచినట్లయితే ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. కానీ మీరు పంచాంగం చూసుకోండి, దాంట్లో వామన జయంతి అని రాస్తారు. శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిసంజ్ఞాత లగ్నంబున అభిజిన్ ముహూర్తంలో భువనాధీశుడు పుట్టే వాహమనగతి. అంత భువనాలకు అధీశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మహావిష్ణువు వామనుడు. అనగా వామనుడు అంటే మనం పుట్టివాడు అని అర్థం చెప్తాను. చాలా అర్థాలు రాశారు, ప్రస్తుతం అలాగే అనుకుందాం. పిల్లవాడిగా పుట్టాయట, మరీ చిన్నపిల్లవాడిగా పుట్టలేదు, పుట్టివాడిగా పుట్టాడు. వాహమనగతి ఎవరికయ్యా? పుణ్యవ్రతోపేతకున్ పయోవ్రతం అనే వ్రతాన్ని ఆచరించినటువంటి దివ్యాధీశ్వరు మాతకున్ సకల పాతివ్రత్య సంపాదకున్. దేవతలకు తల్లి అయినటువంటి ఆ అతిథికి వామనుడు పుట్టాడు. అంచేతనే ఆయన్ని ఉపేంద్రుడు అన్నారు. ఇంద్రుడు ఈమెడ యొక్క కుమారుడే, ఇప్పుడు ఈయన ఉపేంద్రుడు అనేటువంటి పేరు పొందాడు. 8 సంవత్సరాల వయస్సులో పుట్టాడయ్యా? 7 సంవత్సరాల వయస్సులో పుట్టాడు. అతిథి దేవి కూడా గర్భాన్ని 8 సంవత్సరాలు మోసిందయ్యా? 7 సంవత్సరాలు మోసింది. అదేమిటండి అన్నారు. అవి దేవతా గర్భాలు, ఇంక వాటి గురించి ఆలోచించడానికి వీలులేదు. 7 ఏళ్ల వయస్సులో ఎప్పుడైతే పుట్టాడో బ్రాహ్మణ సంప్రదాయంలో 7 ఏళ్ళు వయస్సు వచ్చేప్పుడు వాడికి ఉపనయనం చేసేయాలి. వెంటనే భర్త కశ్యప ప్రజాపతికి వామనుడికి ఉపదేశం చేద్దాము అనుకున్నారు. ఉపనయనం చేసే ముందు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తారు. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ఉపదేశించేప్పుడు ఆ తండ్రికి కనుక తన కొడుక్కి కనుక ఆ మంత్రాన్ని ఉపదేశించాలనడానికి అధికారాన్ని కనుక పొందాలి అన్నట్లయితే దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. అంటే 24 లక్షల సార్లు గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే ఆ తండ్రి కొడుకుకి ఉపదేశం చేసే అధికారం వస్తుంది. అయ్యా ఈ కలియుగంలో 24 లక్షలు చేయడానికి మా జీవితం సరిపోతుందా సరిపోదా, తగ్గించారు. కనీసం 24,000 సార్లైనా రోజుకి 1000 సార్లు సులభంగా చేయొచ్చు, 24 రోజుల్లో పూర్తయిపోతుంది. చేస్తే తప్ప ఉపనయన సంస్కారంలో తండ్రి గారి కొడుక్కి ఉపదేశం చేసే అధికారం లేదు. ఇప్పుడు వెంటనే పుట్టినటువంటి వెంటనే కశ్యప ప్రజాపతి ఉపనయనం చేసేస్తున్నాడు. మరి తండ్రి గారు 24 లక్షల జపం ఎక్కడ చేశారండి? చేయలేదు. అంచేతనే ఎవరు వచ్చి ఉపదేశం చేశారట? సవిత వచ్చిగా ఎప్రీమం ప్రభు ఉపదేశించే వామునికి తండ్రి గారు చెప్పలేపటండి ఉపదేశం. ఎవరు చేశారండి? సాక్షాత్ సూర్యభగవానుడు కిందకు వచ్చి ఆయన ఉపదేశం చేశాడు. సవిత మం ప్రభు ఉపదేశించే ఆ సమయంలో బృహస్పతి గారు వచ్చారు. ఎప్పుడు ఏ సమయంలో అది ఇవ్వాలి కదండి, మరి ఒడుగు చేస్తున్నారు కాబట్టి ఒడుక్కి ఏం కావాలండి? యజ్ఞోపవీతం కావాలి. కాబట్టి బృహస్పతి యజ్ఞోపవీతంబునిచ్చే సీల్ ప్లేట్ ఇస్తే ఉపయోగమే ఉంది అప్పుడు ఒడుగు సమయంలో. కాబట్టి బృహస్పతుల వారు వచ్చి యజ్ఞోపవీతం ఇచ్చారు. ఇంకా తండ్రి ముంజినిచ్చే ఒటువుకి చుట్టూ కూడా లేడి చర్మంతో తయారు చేసినట్టు లేకపోతే ఒక తోలుతో తయారు చేసిన ముంజితాడు అని చుడతారు పొట్ట చుట్టూ, దాన్ని ముంజిత్రాడు అంటారు. అది కశ్యప ప్రజాపతి ఇచ్చారట. బ్రహ్మగారు వచ్చారట కమండలువునిచ్చే, బ్రహ్మచారి చేతిలో జలపాత్ర ఉండాలి అది వచ్చి బ్రహ్మగారు ఇచ్చారట. సరస్వతి అక్షమాలికనిచ్చే, సరస్వతీదేవి ఎల్లప్పుడూ జపించడానికి వీలైనటువంటి అక్షమాల అకారంలగా ఇటు క్షకారం వరకు ఉండేటువంటి అక్షరాలతో ఉండేటువంటి మాల కాబట్టి మనకి అక్షమాల అని పేరు. అటువంటి అక్షమాలని సరస్వతీదేవి చెందిట. భూదేవి మరి ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణుడు ఉత్తి నేల మీద కూర్చోకూడదు. బ్రాహ్మణుడు కాదు, ఎవడు ఉపనయన సంస్కారం ఉందో ఉపనయన సంస్కారం ఉన్నవాడు ఎవడూ కూడా నేల మీద కూర్చోకూడదు. ఒక దర్భో లేకపోతే 2 అక్షతలో లేకపోతే ఓ చాపో దర్భచాపో తువ్వాలో వేసి కూర్చోవాలి తప్ప. ఆ సమయంలో ఈయన బ్రహ్మచారి అయిపోతున్నాడు కాబట్టి భూదేవత కృష్ణాజినం గునిచ్చి, ఆ సమయంలో భూదేవి వచ్చి కృష్ణాజినం ఇచ్చింది. ఇక సాక్షాత్ గగనాధిష్టాన దేవత చప్రం గునిచ్చి, బ్రహ్మచారి ఎల్లప్పుడూ రైళ్ళు కార్లు ఎక్కకూడదు, నడిచి వెళ్ళాలి కాబట్టి ఎండ అది తగలకుండా వాన అది పడకుండా గొడుగు ఎవరిచ్చారయ్యా అంటే ఆకాశాధిష్టాన దేవత ఇచ్చిందిట. 7 ఏళ్ల కుర్రాడు దిగంబరుడుగా ఉన్నాడు ఆ సమయంలో తల్లి అదితి కౌపీనంబునిచ్చే, ఆ సమయంలో అదితి ఏం చేసిందయ్యా అంటే ఆ సమయంలో వాడు మొల చుట్టుకుంటుకు వీలుగా ఉండేటువంటి దాన్ని గోచి అంటాం, కానీ కౌపీనం అంటే ఆ పృష్ఠభాగం ముందు భాగం కనపడకుండా ఉండేటువంటి కట్టుకునేటువంటి దాన్ని కౌపీనము అంటారు. ఇక ఆ సమయంలో సప్త మహర్షులు వచ్చేస్తండి. వాళ్ళేం చేశారయ్యా? కుశాక్షతలునిచ్చే, బ్రాహ్మణుడు యొక్క చేతిలో ఎల్లప్పుడూ ఏముండాలండి? అక్షతలు ఉండాలండి. అక్షతలు అంటే మనం ఈవేళ ఏం చేస్తున్నామంటే కాస్త బియ్యం తీసి దాంట్లో పసుపు కలిపేసి వేసేయండి వేసేయండి అంటున్నాం, అవి అక్షతలు అవ్వవండి. ఈవేళ ఉండేటువంటి బియ్యం అంతా కూడా అది పిండి మరల్లోనూ లేకపోతే ధాన్యం మరల్లోనూ ఆడుతుంటే ముక్కు విరిగిపోతుంది. ముక్కు విరిగిపోయిన బియ్యం ఇవి క్షతములు. బ్రాహ్మణుల ఆశీర్వచనానికి తీసుకోవలసినటువంటి బియ్యం అక్షతలు, ముక్కు విరగకూడదు. అంచేతనే వాళ్ళు ఏం చేస్తారు అంటే వేదాన్ని చదివేటప్పుడు ఒక్కొక్క వడ్ల గింజ ఇలా విరుచుకుని ఒక్కొక్క బియ్యపు గింజ తయారు చేసి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ విరుస్తారు కాబట్టి దానికి ఆ అంత శక్తి వస్తుంది. కాబట్టి సప్త మహర్షులు వచ్చి కుశాక్షతలు ఇచ్చేస్తారు. ఇంకా సమయంలో చేతిలో ఏముండాలి? బ్రహ్మచారికి భిక్షాపాత్ర ఉండాలి కదండి. భిక్షాపాత్రిక నిత్యను యక్షేశుడు వాహమనునకు అక్షయమనుచున్. ఆ సమయంలో కుబేరుడు వచ్చి కిందకి దిగి వచ్చి భిక్షాపాత్రిక నిత్యను, భిక్షాపాత్ర సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాయట. అక్షయమనుచున్ ఆయన దీంట్లో ఎవరు ఒక మెతుకు వేసినప్పటికీ నీ పొట్టకి ఎంత కావాలో అంత అక్షయమవుతుందిరా నాయన అని, అక్షయమవిపోవుగాక అని అక్షయ పాత్ర ఇచ్చాట. మొదటి భిక్ష ఎవరు వేశారయ్యా? తల్లి వేయాలి మొదటి భిక్ష. అసలు లక్షలు మనకు ఖర్చయినా మొదటి భిక్ష ఎవరు వేయాలంటే తల్లే వేయాలి. తెలుసు కదా మీకు ఇవన్నీ, నేను చెప్పక్కర్లేదు. మరి మొదటి భిక్ష ఇప్పుడు తల్లి వేయాలి. ఎవరు వేశారయ్యా? ఇప్పుడు వామండికి తల్లి ఎవరయ్యా? మూల శక్తి, ఆదిశక్తి అన్నపూర్ణాదేవి కిందకు వచ్చింది పెట్టండి. సాక్షాత్కరించి పెట్టాను భిక్షునకు తొలి భిక్ష భవానీంద్ర. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి కాశీనగరంలో ఉంటుంది. కాశీఖండంలో వర్ణించాడు శ్రీనాథ మహాకవి ఆమె రూపాన్ని వర్ణిస్తూ, వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసిన పెద్ద ముత్తైదువ కాశికానగరాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరాయుటురమ్మని పిలిచే హస్త సౌన్యాదరలీల రత్నకటకాభరణంబులు గల్లు గల్లు. వ్యాసుడికి భిక్ష వేసింది అన్నపూర్ణాదేవి రూపంలో వచ్చి పార్వతీదేవి. విశాలాక్షి బంగారు పీఠం మీద ఉంటుంది. ఇప్పుడు కాశీనగరంలో బంగారు పీఠం మీద లేదు, పట్టుకుపోయారు. కానీ తయారు చేసి భక్తులు పెట్టారు పాపం. అది ఎప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే బయట పెడుతూ ఉంటారు పుణ్యమైనటువంటి దివసాలలో. అటువంటి అన్నపూర్ణాదేవి సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు పూర్ణ భిక్ష భవాని నరేంద్ర. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి వచ్చి తొలి భిక్ష వేసింది. ఇంకా బ్రహ్మచారి అయిపోయాయి, లోక సంచారానికి వెళ్ళిపోవాలి. అలా వెళ్తూ ముందు ఎక్కడికి వెళ్ళాడయ్యా? బ్రాహ్మణ వాటికల్లోకి వెళ్ళాయట. ఆ బ్రాహ్మణ వాటికలు చూసేప్పటికీ ఒక్కొక్కళ్ళు అంతస్తులు అంతస్తులు ఇళ్ళు అందరూ కట్టేసుకుని ఉన్నారు. అప్పుడు వామండు చూచి అడిగాట, అయ్యా సర్వసాధారణంగా బ్రాహ్మణులు పర్ణశాలల్లో నివసిస్తారు కదా, ఏమిటి అపార్ట్మెంట్లు ఏమిటి, సౌధాలేమిటి, మేడలేమిటి, ఎలా కట్టేశారయ్యా అని అడిగాయట. అప్పుడు ఆ బ్రాహ్మణులు చెప్తున్నారట, కలరుందాతరు తురుంధనములు కావ్యార్థములు గొంచు విప్రులు నేతెంతురు కాని విని బలింబోలు వదాన్యుండు లేడు. ఏమయ్యా మీ ఇప్పుడు ఎవరిని అడిగేటువంటి వాళ్ళం కాదు. ఈ లోకంలో బలిచక్రవర్తి అనే చక్రవర్తి ఉన్నాడు. ఆ బలిచక్రవర్తి యాగాలు చేస్తూ ఉంటాడు. యజ్ఞయాగాబులు పూర్తయిన తర్వాత ఒక వ్రతం చేసినా మరోడు చేసినా బ్రాహ్మణులకు తాంబూలం చేతిలో పెడతారు. అలా ఆ సమయంలోనే బ్రాహ్మణులు తీసుకోవాలి డబ్బు. ఉత్తప్పుడు కనుక అడిగామా యాచన ఆ దోషం వస్తుంది. కాబట్టి అటువంటి దోషం మాకు రాకుండా ఉండాలని మేము కోరుకుంటాం. కానీ ఆ బలిచక్రవర్తి సంవత్సరానికి 20-30 యాగాలు యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలలో మాకు ఇచ్చినటువంటి దక్షిణలు ఏవైతే ఉన్నాయో ఆ దక్షిణలు పెట్టి ఈ మేడలో కట్టేసాము. ఈ లోకంలో బలిచక్రవర్తి వదాన్యుడు అన్నారు. ఈ లోకంలో దాతలు ముగ్గురు ఉంటారండి, ఒకడు దాత, ఇక రెండవడు ఉదారుడు, మూడు వదాన్యుడు. దాత అంటే మనం 100 రూపాయలు అడిగితే 100 రూపాయలే ఇచ్చాడు అనుకొని మన దాత అన్నారు. అయ్యా బొత్తిగా 100 రూపాయలు అడిగారు ఏమిటండి, వీళ్ళు ప్లేట్ మీల్స్ కూడా 80 రూపాయలు తీసుకున్నారు, ఫుల్ మీల్స్ 125 తీసుకుంటున్నారు. పోనీ పాప మీకు అడిగిన సరిపోలేదేమని ఇంకో 10 అదనంగా ఇచ్చాడు. వాడిని ఇప్పుడు ఉదారుడు అన్నారు. అసలు ఇంక మూడో దాన్ని ఏమన్నారు, మూడో అతన్ని వదాన్యుడు అన్నారు. అసలు ఈ లోకంలో అడగలేమండి ఎవరిని కూడా. పాపం కుచేలుడు అదేనండి, భార్య దగ్గర ఏమండి ఇలా పిల్లలు తిండి లేక బాధపడుతున్నారు కదా, పోనీ వెళ్ళి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి 4 ఆవులను యాచించి పట్టుకురావచ్చు కదా అని అడిగింది. పరమాత్మను చూడడానికి వెళ్ళాలి తప్ప యాచించడానికి వెళ్ళకూడదు కదా అన్నారు. ఈ లోకంలో ఆత్మాభిమానం ఉన్నవాడు ఎవరవాడిని అల్లప్పుడు యాచించడు. కాబట్టి ఎవరవాడి యొక్క అవసరాన్ని తెలుసుకుని మనమే ఇచ్చామా వాడిని వదాన్యుడు అన్నాడు. అంతడు గొప్పవాడయ్యా బలిచక్రవర్తి అన్నాడు. ఎక్కడున్నాడయ్యా అన్నాడు. నర్మదా నదీ తీరంలో మాంధాపుడు చక్రవర్తి పరిపాలించిన రాజ్యమే ఆవేళ బలిచక్రవర్తి ఆనాడు రాజ్యమేలింది. కాబట్టి అటువంటి నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడయ్యా అన్నాడు. దారి ఎలాగ ఆయన పరమాత్మకి తెలియదేమిటి, మరి అడగాలి కదా అడిగారు. నర్మదా నదీ తీరంలో ఉండేటువంటి బలిచక్రవర్తి యొక్క యజ్ఞ వాటికి వెళ్ళిపోతున్నారు. అక్కడ పోతన గారు అందమైన పద్యం చేశాడు. హరి హరి శ్రీవు రమ్మున గల హరి, హరిహయు కొరకు ఇతరు నడుగం వలయం, పరహితరతి మతయుతులకు దొరలులకు అడుగుటలు తొడవు భూషణములిలన్. ఈ లోకంలో మనంతట మనకి కావాలి అని కనుక అడిగినట్లయితే యాచనా దోషం వస్తుంది. కానీ ఓ గుడి కట్టిస్తున్నామండి, లేక ఒక యజ్ఞం చేస్తున్నామండి, మీరు విరాళమివ్వండి అని కనుక అడిగినట్లయితే అది యాచనా దోషం కాదు. ఇప్పుడు పరమాత్మ బలిచక్రవర్తిని 3 నెలలు అడగడానికి వెళ్తున్నాడు అంటే అది ఆయనకి దోషం లేదు అన్నారు. ఎవరి గురించి అడుగుతున్నారయ్యా, దేవేంద్రుడికి స్వర్గరాజ్యాధిపత్యం ఇవ్వాలని వెళ్తున్నారు కాబట్టి తన సొంతంగా తినాలని అడగడం లేదు కాబట్టి. హరి హరి సిరి ఉరమున గల హరి, ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని హృదయంలో ధరించేటువంటి పరమాత్మ. హరిహయు కొరకు, హరిహయుడు అంటే పచ్చనైన గుర్రములు కలిగిన వాడు, దేవేంద్రుడి కొరకు అదనుజు నడుగన్ వలసం. ఈవేళ ఒక రాక్షసుని అడగడానికి వెళ్ళాడయ్యా, తప్పు కాదా. పరహిత మతి రతి యుతులగు దొరలకు, ఎర్రవాళ్ళకు ఉపకారం చేద్దాము అనే ఉద్దేశం కొద్ది కనుక అడిగినట్లయితే వడలి తొడవగు, అది మన శరీరానికి హాని మాత్రం కలగ చేయదయ్యా, అది మనకి ప్రయోజనాన్నే భూషణం అలంకారాన్నే కలగజేస్తుందయ్యా అని వెళ్ళారు. బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికి వెళ్ళిపోయాడు. నర్మదా నదీ తీరాన్ని దాటి కుర్రవాడు 7 ఏళ్ల కుర్రాడు, పైన చప్పరం ప్రకాశిస్తోంది, మామూలు తేజస్సు కాదు, సాక్షాత్ విష్ణువు వచ్చేసాడు. వాళ్ళు చూసేటండి, వచ్చిన వాడెవడరా, శంభుండు హరియో పయోజభవుడు చండాంశుడో అగ్నియో. సాక్షాత్ వచ్చిన వాడు వీవో ఎంత కనపడుతోంది కాబట్టి ఈశ్వరుడా, శంభుండో హరియో. ముఖం కనుక చూస్తే విష్ణు తేజస్సు కనపడుతోందిరా, కానీ విష్ణువే వచ్చి ఉంటాడు. పయోజభవుడు, బ్రాహ్మణులందరూ బ్రహ్మగారి వల్ల పుట్టారంటారు కాబట్టి ఈయన బ్రాహ్మణుడు కాబట్టి బహుశా బ్రహ్మగారే ఈ విధంగా వచ్చాడు. పయోజభవుడు చండాంశుడు, లేక ఆకాశంలో ఎల్లప్పుడూ దగ్ధమానంగా ప్రకాశించేటువంటి సూర్యభగవానుడు ఇట్లా వస్తున్నాడా. అగ్నియోహో, లేక ఎల్లప్పుడూ మంది ప్రకాశాన్ని అందరికీ అందజేసేటువంటి అగ్నిదేవుడు ఇట్లా వస్తున్నాడా. చాలా క్షిప్రంగా కనపడుతోంది. ఎవరి దంభాకారత వచ్చేగాక, ఈశ్వరుడో బ్రహ్మయో విష్ణువో మరొకడో ఏదో ఒక మారువేషంలో వస్తున్నాడు. ధరణి ధాప్రీసుడుండెక్కడి శుంభజ్యోతనుడెక్కడ ఈ మనోజ్ఞతను వంచు విస్మయ భ్రాంతులై సంభాషించిరి తత్సభాసదులు రహస్యం. కేవలం బ్రాహ్మణ కనుక అయినట్లయితే బ్రహ్మ తేజస్సుతో వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి. ఈయన ముఖం కనుక చూసినట్లయితే దేవతా తేజస్సుగా ప్రకాశిస్తోంది. ఈయన కేవలం బ్రాహ్మణుడు అనడానికి వీలులేదు. శుంభజ్యోతనుడు, ఈయనెవరో గొప్పగా ప్రకాశం చేస్తున్నాడు. బ్రాహ్మణలో బ్రహ్మ తేజస్సు ఉంది తప్ప దైవ తేజస్సు లేదు. కాబట్టి ఎవడో దంభాకారత వచ్చేగాక, ఎవడో మారు రూపంలో వచ్చాడయ్యా అంటున్నాడు. తను గురగుజలు పోవువారును, కొంతమంది గుసగుసలాడుకుంటున్నారట, గజిపిజి పడువారు. కొంతమంది సాక్షాత్ విష్ణు వస్తామంటే అక్కడ వేవాలు చదివిన వాళ్ళు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయట. అవి బాబు మనం ఏమైనా తప్పు చదువుతున్నామేమో, ఈ కుర్రాడు తప్పు పట్టుకుంటారేమో. చూడండి, ఇక్కడ పండితులు కూర్చుంటే నేను పద్యం చదువుతామంటే అవి బాబు ఏమైనా తప్పు పట్టుకుంటారో, నా గుండె అలా దర్రలాడుతుందో, అలా గజిపిజి పడువారునయి కల కల పడుచు. ఆ సమయంలో కింద ఉండేటువంటి సభ్యులందరూ కూడా గజిబిజి అయ్యి, సభ్యులెల్ల ప్రజలెల్ల పుట్టివడుగు పాప నిరాకన్. ఆ సమయంలో ఆ వామండు వచ్చేప్పటికీ అందరూ ఈ విధంగా గుసగుసలు ఆడుకుంటున్నారట. బ్రాహ్మణులు మంత్రాలు చదివి హోమ కుండాల దగ్గరకు వచ్చేసేట. కొందరితో చర్చించును, ఎవరయ్యా మీ గురువుగారు, చాలా బాగా చదువుతున్నావు మంత్రం అని ఒకళ్ళు పొగిడారట. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పు. ఈ లోకంలో జటాక్రమం పదం అని చెప్తారు కదండి, మీరు వింటూ హరిగారు చాలాసార్లు చెప్పించారు కదా, అలా కొంతమంది జట చెప్తున్నారట. ఆ జట చెప్తుంటే వాళ్ళతో కంఠం కలిపేసేటండి. కొందరితో తర్కించును, అపస్వరం చదువుతున్న వాళ్ళతో, ఎవరయ్యా మీ గురువు గారు, ఏమిటి ఇలా చదువుతున్నావు అని. కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, మంచి బాగా చదువుతున్నావే అని కొంతమందితో ముచ్చటలాడాయట. ఇంతకీ ఎవరయ్యా దీంట్లో బలిచక్రవర్తి అని అడిగాయట. అదిగోనయ్యా అక్కడ కూర్చున్నవారు అని అన్నారట. ఇతడా దానవ చక్రవర్తి సురలోకెంబ్రపాలగ్నికాలాది దిక్పతి గర్భాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రత దాన ప్రవణానువర్తి సుమనోరామా మనోభేదన దిక్పతి గర్వాపనయ ప్రవర్తి. ఎవరయ్యా ఈయన, ఇప్పుడైనా దానవ చక్రవర్తి, ఇతడా దానవ చక్రవర్తి, ఎవరో అనుకున్నానయ్యా చాలా గొప్పగా కనపడుతున్నాడు. సురలోకెంబ్రగ్నికాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి. ఎవరు పుట్టినటువంటి వెంటనే యజ్ఞాలు చేసిన వెంటనే దేవేంద్రుడు అగ్నిహోత్రుడు వాయువుడు వరుణుడు మొదలైన దిక్పాలు కలగ గర్వం అంతా పూర్తిగా పోయిందో అటువంటి వాళ్ళకి గర్వాలను పోగొట్టిన మహానుభావుడు ఈయన. గతలోభస్ఫూర్తి, ఏ విధమైనటువంటి లోభము లేకుండా ఏం చేస్తున్నాడయ్యా, నానావ్రతదాన ప్రవణానువర్తి, అనేకమైనటువంటి యజ్ఞయాగ దానాలు చేసేటువంటి పుణ్యాత్మకతైన. సుమనోరామా మనోచంద్రాదపౌద్ధత కీర్తి సత్య కరుణా ధర్మోల్ల సన్ముత్తిత. ఎవరిని చూచేప్పటికీ దేవతాకాంపల యొక్క హృదయాలలో అగ్నిహోత్రాలు బయలుదేరి రైళ్లు పరిగెట్టాయో అటువంటి దళ చక్రవర్తిని చూచి ఇతడా అనుకున్నట్టండి. ఈ లోకంలో బ్రాహ్మణుల యొక్క మొట్టమొదటి గుణం ఏమిటంటే ఎవరి వాళ్ళు ఏమిచ్చారు అనే సంగతి అనవసరం. లోకా సమస్త సుఖినో భవంతు, ఇది బ్రాహ్మణులకు ఉండే మొట్టమొదటి గుణం. ఎల్లప్పుడు ఈ లోకాలు సుఖంగా ఉండాలి అని కోరుకోవాలండి. మీరు కాస్త సుఖంగా ఉంటే యాపిల్గా పట్టుకొచ్చి నాకు ఇస్తారు, మీరు నాలాగే ఉంటే నాకు పట్టుకొచ్చే ఉంది కనుక ఇంకా. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకా బలిచక్రవర్తికి ఏం దానం ఇవ్వలేదు, ఆశీర్వదిస్తున్నట్టండి. స్వస్తి జగప్రయీ భువన శాసనకర్తకు ఆసమా ప్రవిధ్వస్త నిలింప భర్తకు. ఒక్కసారి స్వస్తి, ఈ నీకు సుఖము కలుగుగాక. జగప్రయీ భువన శాసనకర్తకు హాసమాహా ప్రవిధ్వస్త నిలింప భర్తకు. ఇంబుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నవ్వు నవ్వే, అప్పటికీ ఆ నవ్వులో ఉండే అర్థం కలుసుకుని, బాబు నీ సీట్ నువ్వు తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాట. అంతటి గొప్పవాడు. ఉదార పద వ్యవహర్తకు మునింబ్రకృత మంగళధ్వర వితాన విహర్తకు నిజరీగలన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. ఎల్లప్పుడూ కూడా ఏ విధమైనటువంటి కోరిక లేకుండా అనేక యజ్ఞాలు చేసి విష్ణువు యొక్క కరుణని సంపాదించాలి అని మునీంద్రస్తుత మంగళధ్వర వితాన విహర్తకు. గొప్ప గొప్ప ఋషీశ్వరులు అందరూ వచ్చి అక్కడ మంత్రాలు చదువుతుంటే ఆ యజ్ఞ వేదికల దగ్గర తిరుగాడేటువంటి పుణ్యాత్ముడు ఈయనేనా. ఇంకా మూడో చెప్తున్నారు, విశేషణం వేశారు. నిజరీగలన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. ఎవరు పుట్టిన వెంటనే దేవతల స్త్రీల యొక్క మంగళ మెడల్లో ఉండేటువంటి మంగళసూత్రాలు ఉంటాయా ఉండవా అనేటువంటి అనుమానం వ్యక్తమైందో అటువంటి బలిచక్రవర్తిని చూచి స్వస్తి కలుగుగాక అన్నారు. కొంతమంది విపరీత వ్యాఖ్యానం చేసి స్వస్తి అంటే ఉన్నది పోవుగాక అని కూడా అర్థం చెప్తారు. కాబట్టి నాయన ఈ రాజ్యం ఈవేళతో అయిపోతోంది అని కొంతమంది అర్థం చెప్తారు. నేను అటువంటి అర్థం మాత్రం నేను చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సరే వచ్చాడు ఆయన, చూచారు అక్కడ ఉండేటువంటి ఋషీశ్వరుడు లేచి నమస్కారం పెట్టారు. ఒక్కసారి బలిచక్రవర్తి కూడా లేచాడు, నమస్కారం పెట్టాడు ఏళ్ళ కుర్రాడికి. ఆ సమయంలో భార్య వింధ్యావడి వచ్చి పళ్ళెం పట్టుకొచ్చింది, కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు శిరస్సు మీద చల్లుకున్నాడు. అందరూ ఉచితాసనాలు అలంకరించారు. ఆ సమయంలో బలిచక్రవర్తి అంటున్నాడండి, ఒడుగా ఎవరి వాడవు ఎవడవు సంవాహస స్థలం వెయ్యది ఇయ్యడకున్నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశ్యమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనై తిని ఈ మఖము యోగ్యం వయ్యే. కొంతమంది నీమఖము అని చదువుతున్నారు టీవీల్లో. ఆయన కాదు, వామండు కాదు, యజ్ఞం చేస్తూ ఉంటా బలిచక్రవర్తి. కాబట్టి ఈ మఖము యోగ్యం వయ్యే కోరికల్ గడదేదెన్ సుహృతంబులయ్య శిఖులును కళ్యాణమికాలమున్. ఒడుగా ఎవరి వాడవు, అసలు నీ కులమేమిటి, గోప్రమేమిటి, నీ తండ్రెవరు, తల్లెవరు, నీ నీటి ప్లేస్ ఏమిటి, ఎక్కడ ఉంచి బయలుదేరి వచ్చావు ఇక్కడికి, నీ రాక వల్ల నాకు చాలా ఆనందం కలుగుతుందయ్యా, ఏ ఉద్దేశం కొద్దీ యజ్ఞాలు ఇక్కడ చేయడం ప్రారంభించానో ఆ యజ్ఞ ఫలితం నాకు ఈవేళ సిద్ధించినట్లుగా అనిపిస్తోందయ్యా, నీ యొక్క రాకతోటి ఏమీ ఊదక్కర్లేకుండానే అగ్నిహోత్రాలు తమం పడతాము ప్రజ్వరిల్లుతున్నాయి అయ్యా, కళ్యాణమికాలం నాకు ఏదో ఒక శుభం జరగబోతోంది అనిపిస్తోందయ్యా, ఏం కావాలి, నీకు వరచేహిలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండముగాక ఏమడిగదో ధాప్రీ సుబ్రంబ్రొత్తమ. నేను పొరపాటు, ధరణీఖండము కాక ఏమడిగదో అని చదవాలి, గమని పొరపాటుని ఆయాసం వచ్చి ఇలా పొరపాటు విధించాను అంటున్నాడు ఆయన. ఏమయ్యా, వరచేహిలంబులు చూస్తే కౌపీనంతో వచ్చాడు, చూస్తే పిల్లవాడు ఎప్పుడప్పుడు మంచి మంచి బట్టలు కట్టుకోవాలనుకుంటాను, ఆయన నీకేమైనా విలువైన బట్టలు కావాలా, మాడలు పిల్లవాడు ఇంట్లో ఎన్ని బొబ్బట్లు వండినా అమ్మ ఒక 5 పైసలు ఇవ్వ చాక్లెట్ కొనుక్కుంటాను, అది ఇస్తే తప్ప బయట తింటే తప్ప వీడికి ఆ వేళ పండగ కాదు వీడికి, కాబట్టి నువ్వు పిల్లవాడు నీకేమైనా చిల్లర నాణాలు ఏవైనా కావాలా. చూడండి పాతన గారు ఎలా చెప్తున్నాడు, వరచేహిలంబులు మాహడలు ఓ ఫలములు. బ్రాహ్మలు మీరు కాబట్టి ముందే నా తలదలుచుకున్నారంటే మీకు ఇడ్లీలు దోశలు కాదు పెట్టవలసింది, పళ్ళు పెట్టాలి కాబట్టి ఏమైనా పళ్ళు ఏమైనా తీసుకుంటారా. వన్యంబులో గోవులో అది కూడా కావేసి ముగ్గేసినటువంటి పళ్ళు ఇవ్వండి, మేము తనం పడతాను అరణ్యంలో తనం పడతాను ముగ్గినటువంటి పళ్ళు ఇస్తాం. మీరు బ్రాహ్మలు, బ్రాహ్మలకి ఎల్లప్పుడూ దేంతో అవసరం ఉంటుందా అంటే గోవుతో అవసరం ఉంటుంది, కాబట్టి గోవు నిమ్మంటారా చెప్పండి, ఏది కావాలో మీకు, లేక హరులో. పూర్వకాలం అందరూ గుర్రాన్ని పెంచుకునేవారు, ఇప్పుడు అందరూ కూడా ఒక హీరో హోండాయో లేకపోతే ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నాం కాబట్టి అభరా ప్రపరా ప్రకంగా ఎక్కడైనా వెళ్ళవలసి వస్తే చాలా స్పీడ్గా వెళ్ళడానికి. అలాగే పూర్వకాలంలో కూడా అందరూ గుర్రాన్ని పెంచుకునేవారు కాబట్టి అటువంటి గుర్రం ఏమైనా నీకేమైనా కావాలా, కాంచనము లేకపోతే బంగారం ఏమైనా కావాలా, ఏం కావాలో చెప్పవయ్యా, రథములో రత్నంబులో లేక రథాలు కావాలా రత్నాలు కావాలా, విమృష్టాన్నంబులో కన్యలో బ్రాహ్మణులు ఎల్లప్పుడూ ఎక్కడికైనా వెళ్తే శుభ్రమైన పరిశుభ్రమైన దేవుడికి నివేదించినటువంటి ఆహార పదార్థాన్ని తినాలి అనుకుంటారయ్యా. అలా దేవతారాధనలో ఉపయోగించినటువంటి భోజనం ఏమైనా నీకు కావాలా? పూర్వకాలంలో మగవాడికి పెళ్ళవ్వాలి అంటే మేనమేషాలు లెక్కెట్టుకోవాల్సి వచ్చింది. ఏంటంటే పూర్వకాలంలో మగవాళ్ళు ఆడపిల్ల లెక్కట్టం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఆ స్థితే వచ్చింది. కాబట్టి నీ కనుక ఒకనాడు కనుక పెళ్ళి కనుక చేసుకోవాలి అంటే డబ్బేమీ లేక ఏదైనా బాధపడి నా దగ్గరకు వచ్చావా చెప్పు. ఏ కన్యను కోరుకున్నావో ఆ కన్య ఎంత కోరిందో అంత డబ్బు నేను నీకు ఇచ్చి వివాహం చేయిస్తాను. కరులో కాంచనము, లేకపోతే బంగారం కావాలా, లేక ఏనుగులు కావాలా, నికేతనములో ఏమైనా ఇల్లు కావాలా, లేక గ్రామంబులో భూములో గ్రామాలు అగ్రహారాలు ఇచ్చేయమంటావా, ధరణీ ఖండము, లేక నేను 7 ఖండాలను పరిపాలించేటువంటి వాడిని కాదయ్యా, 3 లోకాలలో ఉండేటువంటి ఖండాలను పరిపాలించేవాడిని, ఓ ఖండం ఖండం రాసమ్మంటే ఆసియా ఖండం ఇచ్చేయమంటే ఇచ్చేస్తానయ్యా, ఏది కావాలో కోరుకోవాల్సింది అన్నారట. అలా అన్నప్పటికీ ఆ మాటలు విని పరమాత్మ అంటున్నారట, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందు ఉండనేత్తు. ఏమయ్యా నువ్వు ఇలా అడిగితే ఏ చెంపంటావయ్యా, నీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అని అడిగావు, ఇక్కడా అక్కడా అని ఏమిటయ్యా, ఎక్కడ పడితే ఏ లోకంలో ఎక్కడ పడితే ఎక్కడ ఉంటానయ్యా, మరి ఏమయ్యా. కాబట్టి ఇంకో మాట అడిగావు, నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు అని చెప్పావు, నేను ఎలా ఉంటానయ్యా అంటే, నా ఎంత వాడనై ఎవరి వాడనంచేమని పలుకుదు, నా ఎంత వాడనై నడవనెత్తు. నీవెవరి వాడవు, నీ తల్లి ఎవరు తండ్రి అని అడిగావు, నేను స్వతంత్రున్నయ్యా, నాతోనే వ్యవహారం అంతా ప్రారంభమైంది. కాబట్టి నీ నడవడి అని ఎట్లు ఒక్కానింతు పూని ముప్పోకల పోవనేట్టు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి అని అడిగావు, డేట్ ఆఫ్ బర్త్ ఏమిటయ్యా, భూతకాలంలో ఉన్నాను, ఈ ప్రస్తుత వర్తమాన కాలంలో ఉన్నాను, భవిష్యత్ కాలంలో కూడా ఉంటానయ్యా, పూని ముప్పోకల పోవనేట్టు. ఇది నేత్తు అది నేత్తునని ఎలా చెప్పంగా నేరుపులన్నీ నేననేట్టు. నీకు ఋగ్వేదం వచ్చినా యజుర్వేదం వచ్చినా అని అడిగావు, మొత్తం సమస్త వేదాలు శాస్త్రాలన్నీ నా నుంచే వచ్చాయే, కాబట్టి అన్ని శాస్త్రాలు అన్ని వేదాలు నాకు వచ్చినాయ్యా. ఒంటివాడ నీకు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలని అడిగావు, నేను ఒంటరి వాడినయ్యా, 1-2 అడుగుల మేర ఇమ్ము అని తర్వాత చెప్తున్నారు. ఒంటివాడను ఒరులకు నేనూదు, ఈ లోకంలో నాకు చుట్టాలు ఉన్నారు తప్ప ఎవరూ కూడా వారంబరం నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని వాళ్ళు అనుకోవాలి తప్ప నేను మూల పురుషుణ్ణయ్యా ఈ లోకంలో. ఒంటివాడ ఒరులకు నేనూదు, సిరియు తొల్లి కలదు చెప్పేది నాటింకి. ఒకప్పుడు లక్ష్మీదేవి నా హృదయంలోనే ఉండేదయ్యా, కానీ ఇప్పుడు లక్ష్మీదేవి కూడా ఇదిగో నా వ్యవహారం కొద్దీ నిన్ను అడగడానికి వస్తున్నాను అని చెప్పని, అంటే బిచ్చమెత్తడానికి అడగడానికి వస్తున్నాను అని, ఛా రేపొద్దున పార్వతీదేవి కానీ సరస్వతీదేవి కానీ, ఏమమ్మో లచ్చమ్మా మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికి అడుక్కుందుకు వెళ్ళాడు అని చెప్పని ఆక్షేపిస్తారేమో అని ఈ లక్ష్మీదేవి కూడా ఇప్పుడు రావడం మానేసిందయ్యా. సిరియు తొల్లి కలదు చెప్పేదేనా ఆటంకి, సుజనులందు తరచు చొచ్చియుందు. అయినప్పటికీ నువ్వు అడిగావు కాబట్టి ఎక్కడుంటావు ఎక్కడుంటావున్నావు కాబట్టి నేను ఎక్కడ సత్పురుషులైతే ఉంటారో వాళ్ళ హృదయాల్లో ఉంటానయ్యా. సరే ఆ మాట అలా అట్టేబెట్టు, నేను వచ్చిన విశేషం ఏమిటయ్యా అంటే, ఎప్పుడైనా ఎవరినైనా అడగడానికి వెళ్ళామనుకోండి, నేరుగా వాడిని అడగకూడదండి, ముందు వాళ్ళ తాతగారిని వాళ్ళ ముత్తాతగారిని వాళ్ళ తండ్రి గారిని పొగిడితే, మన తండ్రి గారిని పొగుడుతుంటే అబ్బాయి పొగడకండి నేను వెళ్ళాను అని ఎవరిలో అంటామా మనం. కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభించాడు అంటే, ముందు బలిచక్రవర్తిని ప్రారంభించకుండా ప్రహ్లాదుడయ్యా, ప్రహ్లాదుడు మింట వెలుగు చంద్రుమాట్కి, ఆకాశంలో నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఎలా అయితే ప్రకాశిస్తున్నాడో మీ రాక్షస వంశంలో ప్రహ్లాదుడు ఎలా ప్రకాశించాడయ్యా. నీ తండ్రి గారైన విరోచన చక్రవర్తి ఎంతటి గొప్పవాడు అంటే, దేవేంద్రాదులు వచ్చి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, మీకు ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు నీ తండ్రి. వాళ్ళు ఏమని కోరాయ్యా అంటే, నాయన నీ ఆయుద్ధ ఇవ్వమని కోరారయ్యా. వెంటనే తన ఆ యుద్ధాయాన్ని దానం చేశాడయ్యా. అంత గొప్ప కులంలో పుట్టావు అయ్యా నువ్వు. ఇక నీవు కూడా చూచినట్లయితే ఏలితివి మూడు జగములు, నువ్వు మూడు లోకాలను పరిపాలించావయ్యా. తోలితివి ఇంబ్రాదిసురుల, ఇంబ్రాది దేవతలమ్మ నీ పశువుల్ని గుడ్డుల్ని తోలినట్టు తోలేసావయ్యా. ఎలాగయ్యా తొల్లింటి వారిని పోలితివి దాన గుణముల, ఇంకా దానం చేయడంలో నీ పూర్వులే నీ తండ్రి తాతలతో సమానంగా రాణించావయ్యా. సోలితివి పిశాచరాక్షసుల రక్షింపన్, ఈ లోకంలో మంచివాళ్ళని పరిపాలించడానికి బాధపడక్కర్లేదయ్యా. నువ్వు ఎవరిని పరిపాలించావయ్యా అంటే భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని గణాలు రాక్షస గణాలని పరిపాలించి బాగా ఆయాసపడి ఉన్నావయ్యా నువ్వు. సరే ఇంకా అలాంటి పెట్టు, నీకేం కావాలి అన్నావు కాబట్టి ఒంటివా ఆడ, నేను ఒంటరి వాడనయ్యా. ఒకటి రెండడుగుల మేర ఇమ్ము చాలు, ఒకటి ప్లస్ రెండు మూడు అడుగుల నేల మాత్రమే నాకు ఇవ్వయ్యా, అంతకంటే నాకు అక్కర్లేదు. కోర్క తీర బ్రహ్మకు ఒకటి కోకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర, ఈ మాత్రం మూడు అడుగులు కనుక నువ్వు కనుక నాకు దానం కనుక ఇచ్చినట్లయితే బ్రహ్మాండాన్నే పొందినంత సంతోషిస్తానయ్యా, కాబట్టి నాకు మూడు అడుగుల నేల ఇవ్వవలసింది అన్నారు. ఏమండి ఎవరైనా ఏడు అడుగుల నేల అడుగుతారు కదా, పోనీ చనిపోయిన తర్వాత వాడిని కప్పెట్టడానికైనా ఏడుగుల నేల అడిగారు, ఆరు అడుగుల నేను మనం ఉంటాం కాబట్టి అంటే న్యాయం ఉందండి, ఏమిటి మూడు అడుగుల నేల అడగడమేమిటండి అన్నారు. అందుకే వ్యాఖ్యానాలు చదవాలండి, కేవలం పద్యాలు శ్లోకాలు అంటే అవు. కింద అన్వితార్థులు వారు రాశారు, బ్రహ్మచారి కనుక మరణించినట్లయితే బ్రహ్మచారిని భూమిలో కప్పెట్టేటప్పుడు ఏం చేస్తారయ్యంటే ఆయన పద్మాసనంలో కూర్చోబెట్టి, కృష్ణ పరమాత్మ కూడా పద్మాసనంలోనే ప్రాణం వదిలిపెట్టాడని చెప్పాను కదా, కాబట్టి బ్రహ్మచారిని పద్మాసనంలో కూర్చోబెట్టి భూస్థాపితం చేస్తారయ్యా. పద్మాసనం వేయడానికి మూడు గులనేలు చాలయ్యా, కాబట్టి మూడు గులనేల తావత్ దైవం పద్మశాలా భవిష్యతి, కాబట్టి అమ్మ నాకు చాలు అని అడిగాట. బలి చక్రవర్తి అన్నాయట, ఉన్న మాటలెల్లా ఒప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతములు, నువ్వు మా తాతగారిని పొగిడో మా నాన్నగారిని పొగిడో అవన్నీ సత్యములు యథార్థములు, కానీ ఒక్కసారి ఆలోచించవయ్యా. ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఒక భూస్వామి దగ్గర, ధనంపుడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నాకు చిన్న బెల్లం ముక్క పెట్టండి అని అడగవచ్చా? ఏమైనా అడుగుతున్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచించాలి కదా. అడుగదలచి కొంచెం అడిగితివో చల్ల, ఎన్నో అడగాలని చెప్పని గమ్మను పొరపాటున మూడు నెలలు అడిగామేమో, 30 ఎకరాలో లేక 3 గ్రామాలో అడుగుదామని గమ్మనేదో పొరపాటుగా అడిగావేమో. దాత సొంపు పింపు తల పవలదే, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చేమయ్యా బలి చక్రవర్తిని ఏం కోరావు, ఏమిచ్చాయంటే మూడు నెలలు ఇచ్చాడు అంటే అడిగేవాడికి నీకు జ్ఞానం లేకపోయినా ఇచ్చేవాడికి బుద్ధి ఉండక్కర్లేదా అని నన్ను తిడతారయ్యా. కాబట్టి నీకు సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాను మళ్ళీ నీకు, కాబట్టి మళ్ళీ ఏం కావాలో కోరుకో. వసుధాఖండము వేడితో జగములన్ వంచితో వాజులన్ వ్యసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కంక్షించితో పసిబాహలుండవు నేరవీవడుగా నీ భాగ్యం బులీపాటిగాక అసురేంద్రుండు పద ప్రయంబడుగా ఈ అల్పంబుని నేర్చుని. ఒక్కసారి ఆలోచించవయ్యా, వసుధా ఖండము వేడితో ఈ భూలోకంలో ఉండే 7 ఖండాలలో ఏ ఒక్క ఖండం కావాలన్నా నీకు ఇస్తాను. జగములను వాంఛించితో పైన ఉండే లోకాలమ్మంటే ఇస్తాను. కోరితో యువతులను వీక్షించి కాంక్షించితో చిన్నపిల్లవాడు వివాహం చేసుకోవాలనే కోరిక కనుక ఉన్నట్లయితే చెప్పవయ్యా. పసిబాహలుండవు చిన్న కుర్రవాడవు నీవు, నేరవు ఈవడుగా. ఒకప్పుడు కుర్రాడు పుట్టినరోజు అయితే అందరూ పట్టుకొచ్చి సూట్ కేసులు ఎన్నో పట్టుకొచ్చి టీవీలు కలర్ టీవీలు అన్నీ పట్టుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళ మామయ్య వచ్చి ఏం చేశాడు అంటే ఓ చాక్లెట్ ఇచ్చేట, తల్లి తండ్రి వచ్చిన ఆయన ఈ టీవీలో ఇవన్నీ ఏది బాగుంది నీకు అన్నట్టు. మామ ఇచ్చిన చాక్లెట్ బాగుంది అన్నాడు. వాడు పిల్లవాడు, వాడికి ఏది కావాలో వాడు చెప్తాడు. వాడు టీవీని వాడు మొహం వాడు ల్యాప్టాప్ ల్యాప్టాప్ వాడేం చేసుకుంటాడు వాడు ల్యాప్టాప్. అది పసి బాహాలుండవు నేరవు ఈ వడుగా నీ భాగ్యం బులీపాటిగాక అసురేంద్రుండు పద ప్రయంబడుగా ఈ అల్పంబు నీచుని. ఇంకా పోతన గారు అలా రాశారండి భాగవతాన్ని. నేను చక్రవర్తినయ్యా, మూడడుగుల నేల నేను ఇవ్వడం భాగ్యం కాదు, నీకు మరో ఆప్షన్ ఇచ్చాను, అవకాశం ఇచ్చాను, కోరుకో అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, ఏమయ్యా ఎవరైనా నీకేం కావాలో కోరుకోవయ్యా అని అడిగితే మీ ఇల్లు పీకి నాకు ఇచ్చేయండి అని కోరకూడదయ్యా. వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆశ్రమ మర్యాదను పట్టి అడగాలయ్యా. నేను బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నాను, గొడుగుహో గొడుగును కోరుకోవచ్చయ్యా. జన్నితము ఎప్పుడైనా పేరుకుపోతే యజ్ఞోపవేతం కావాలంటే అడగచ్చయ్యా. గొడుగో జన్నిదము కమండలు చేతిలో ఉండే కమండలు భిక్షాపాపలు లేకపోతే జలపాపలు చిల్లడిపోతే ఓ జలపా ప్రదానం చేయండి అని అడగచ్చయ్యా. నాకు ముంజియో పొట్ట కట్టుకుని వేళ బెల్ట్ అంటున్నాం అది ముంజితాడు అంటారు. దండము తపస్సు చేసుకునేప్పుడు ఇలా అక్షమాలు తిప్పుకోవాలంటే చెయ్యి నొప్పెట్టక్కర్ లేకుండా దండం ఇలా యోగదండం కింద పెట్టుకుని దాని మీద చెయ్యి పెట్టి అక్షమాలు తిప్పుకునేవారు. నాకు ముంజియో దండము ఒడుగేనెక్కడ భూముదెక్కడ కరుల్వా మాక్షులశ్వంబులెక్కడ. నేను బ్రహ్మచారినయ్యా, బ్రహ్మచారి వివాహం ఏమైనా చేసుకుంటాడా, నీకు పిల్లలు కావాలా వీళ్ళు కావాలని పెద్ద ఆకరు పెడుతున్నావు నువ్వు. నిత్యోహో చిత కర్మమెక్కడ. ఈ లోకంలో నిత్యకర్మలు ఆచరించే వాళ్ళకి నీవు చేయాలి తప్ప నేను బ్రహ్మచారిని నాకు ఇవి ఏం అక్కర్లేదు. నువ్వు మరీ మరీ అడుగుతున్నావు, మళ్ళీ ఇంకో మాటే చెప్తున్నాను. మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేహదయత్రోవక ఇచ్చుతది బ్రహ్మాండంబు నా పాలికం. నేను అడిగినటువంటి మూడుగునేలా కాబనకుండా నువ్వు ఇస్తే చాలయ్యా. ఏమయ్యా ఈ లోకంలో కోరికలు ఎటువంటివయ్యా అంటే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలనుచున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఈ లోకంలో ఎంతసేపు కోరికలు తనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీర్చుకోవాలి. చిన్నప్పుడు ఏమీ లేని సమయంలో నడిచి వెళ్తున్నప్పుడు నాకు చిన్న సైకిల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ సైకిల్ కొంటాడు, కొన్నాళ్ళు తొక్కాడు, ఓ లోనా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఆ లోనా కొన్న తర్వాత ఒక లాంబ్రెట్టాయో లేకపోతే ఓ హీరో ఉండాయో, ఇప్పుడు యమహా ఏవో కొత్త కొత్త బళ్ళు వచ్చేసాయి అవి ఉండాలనిపిస్తుంది. అది కొన్నాళ్ళు తొక్కిన తర్వాత కారు కొనుక్కోవాలనిపిస్తుంది. ఇప్పుడు కొత్త కొత్త కారులు వచ్చాట, ఏదో 6 కోట్లు తండి మరి ఆ కారు ఖరీదు ఏమిటో, మరి వాడు కడుపో కారు కొని నాకేం అర్థం కావడం లేదు. మరి అటువంటి కార్లు కొనుక్కోవాలనిపిస్తుంది. అది అయిపోతే హెలికాప్టర్ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇదయ్యా కోరికలు. వ్యాప్తించందక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలనుచున్. ఈ లోకంలో మానవుడికి ఎంత దొరికిందో దానితో వాడు పరితృప్తి పొందాలయ్యా. తృప్తించందని మనుజుడు. ఈ లోకంలో సంతృప్తి కనుక మానవుడు కనుక లేనాడు. సప్తద్వీపములనైన చక్కంబడునే. అటువంటి వాడికి 7 ద్వీపాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకో ద్వీపం ఇస్తే బాగుంది అనిపిస్తుంది అయ్యా. ఆశాపాశముతా కడున్యుడుబులేదంతంబురాజేంద్ర వారాసి ప్రవృతమేదిని వలయ సామ్రాజ్యంబు చేకూడియున్ గాసింబొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు అధకామాశల్పాయగనే చిరే మును నిజాశాంతంబులంచూచిరే. ఆశ ఎలా స్టిక్కుతాడు లాంటిదయ్యా, అది ఎంతసేపు సాగతీసినా సాగుతూనే ఉంటుంది తప్ప ఎల్లప్పుడూ ఆగదయ్యా. కోరికలు కూడా ఎలా స్టిక్కుతాడు లాంటివయ్యా. ఆశాపాశం తా కడున్నిడు, అది ఎంత సాగించినా అలా పొడుగ్గా సాగుతూనే ఉంటుందయ్యా. లేదంతంబు దానికి చివర కనపడదయ్యా. రాజేంద్ర ఒక్కసారి గతంలో ఉండే రాజులు వచ్చేది, ఇప్పుడు ఒక్కసారి చూడు. అయ్యా వారాసి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యం బుచేకూడియున్. చతుస్సంబర అప్పుడు 7 సంవత్సరాలు లేవు, చతుస్సంబర వేళావలయితంబైన భూమండలంబుని ఏకచ్చప్రాది పరిపాలనగా రాజ్యం చేసిన మహారాజులు కూడా రాజ్య తృష్ణ ఆపుకోలేక పరస్పరం దండయాత్రలు చేసి వాళ్ళు చచ్చారు, మిగతా వాళ్ళని చంపించారు. ఎవరి మిగిలాడు కనుక ఈవేళ అర్ధకామాశల్పాయ గణేచిరే మును నిజాశాంతం బులంచూచిరే. ఈ లోకంలో కోరికలు ఉంటే ఇంక వాడు ఎంతవరకు పైకి రాడయ్యా? సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు. కాబట్టి లోకంలో ఎల్లప్పుడూ ఎవరైతే సంతృప్తిగా ఉంటాడో వాడే వాడికి తిన్న అన్నం బాగా అరుగుతుందయ్యా. వాడికి వాడి యొక్క ముఖంలోనే ఎల్లప్పుడూ సంతోషం వ్యక్తమవుతుందయ్యా. ఆ సంతోషం లేనటువంటి వాడి యొక్క ముఖం నల్లబడిపోయి కంపసేపు కళ్ళంప నీళ్లు కాచుకున్నట్లుగా భగభగా మండేటువంటి అగ్నిహోత్రం మీద నీళ్లు కనుక చల్లిన ట్లయితే మంట ఆరిపోయి అవి బొగ్గులు ఎలా అయిపోతాయో తృప్తి అనేటువంటివి కనుక లేకపోయినట్లయితే వాడు ముఖం మాడిపోయి ఉంటుందయ్యా. నీవు రాజవనుచు నిఖిలంబునడుగుట, నీవు నిజంగా గొప్పవాడవు రాజు అని చెప్పి నీవేమిస్తానంటే అది ఇచ్చేస్తానున్నావు అని చెప్పి నీ దగ్గరన్నదంతా నేను అడగడం అనేది నాకు భావ్యం కాదయ్యా. నేను కోరుకొనినా నేను ఏదైతే అడిగానో ఆ పద ప్రతయం బిమ్ము చాలు ఆ ములుగు నెల ఇవ్వాల్సింది అన్నాడు. ఇంక సెకండ్ ఆప్షన్ అయిపోయాడు. ఇంకప్పుడు ఏం చేశాడయ్యా? ఇంక తప్పదు కదా అని ఇచ్చేస్తాను అని చెప్పాను. ఆ సమయంలో సిద్ధపడుతున్నారు కాళ్ళు కొట్టుకుని, నీళ్లు మరి కడగాలి కదా, ఇలా ధార పొయ్యాలి కదా. ఆ సమయంలో గురువైన శుక్రాచార్యుల వారు అంటున్నాడండి, ఓరి అమాయకుడా ఆయన మాటలు విన్నావా? ఏమన్నాడు? ఇది నాకు నెలవని ఏ రీతి పలుకులు, ఇది నా పుట్టిన స్థలం అని ఏం చెప్పమంటావయ్యా? ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం, ఎక్కడైనా ఉంటాం, అంతా వ్యాపించి ఉంటానని మాట్లాడేవాడు ఎవరయ్యా? విష్ణువయ్యా. కాబట్టి వచ్చినవాడు విష్ణుదేవుడు వచ్చాడు. ఆయనకే కనుక దానం కనుక ఇచ్చావా, మొత్తం నిన్ను నన్ను మొత్తం అమ్మని ఎగరేసుకుపోతాడు. కులమున్ రాజ్యము దేహమున్ నిలుపు మీ రాజేంద్ర. కాబట్టి నాయన ఈ యోగా నిర్ధానాన్ని కనుక నువ్వు కనుక ఇచ్చినట్లయితే మన రాజ్యం నాశనం అయిపోతుంది, వంశం నాశనం అయిపోతుంది, రాక్షస రాజులందరు నశించిపోతారయ్యా. కాబట్టి నా మాట విను, నువ్వు ఈ దానం మాత్రం చెయ్యవద్దు. కాబట్టి అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము ముందే చెప్పేశాడు. కేవలం 3 నెలలతో అడుగు వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? ఏమన్నాడో చూసావా? 3 నెలల ఎంత గొప్పగా అడిగాడు అంటే, 3 నెలలు అంటే పాపం ఇగో మహారాజా నీ పాపాలతో కొలుస్తావేమో, నీ పాపాలతో కొలవడానికి వీల్లేదు, నాకు చాలా బుల్లి బుల్లి పాదాలు, నీవు రాక్షస పాదాలు, నీ పాపాలు నాకు వద్దు, నా పాపాలతో కొలుచుకుంటాను అన్నాడయ్యా. క్రమతో గాం పదైకేన, వ్యాసుడు రాసిన శ్లోకం ఎంత అందంగా రాశారో చూడండి. సంస్కృత శ్లోకాలు చదివితే ఒక్కొక్క శ్లోకం చెప్పి 1/2 గంట పట్టేస్తుందండి, అందుకని చెప్పి తెలుగు శ్లోక పద్యాల్లో వెళ్ళిపోతున్నాను. క్రమతోహగాం పదేకేనా, ఒక పదంతో భూలోకం ఆక్రమిస్తాడయ్యా. ద్వితీయేన చ దివం విభో, 2వ పాదం చేత స్వర్గలోకాన్ని బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడయ్యా. స్వేన కాయేన మహత, తన గొప్పదైన శరీరంతో బ్రహ్మాండాన్ని ఆక్రమించినప్పుడు తాతీయస్య కుతో గతి, 3 నెలల 3వ అడుగు ఇవ్వడానికి కూడా నీ దగ్గర ఉండదయ్యా. అన్నదానం అన్నట్టుగా ఇవ్వలేకపోయావు కాబట్టి నీకేం జరుగుతుందయ్యా అంటే, అన్న మాట అన్నట్టుగా ఇవ్వలేవు కాబట్టి నీకు నరకం తప్పదు. పోనీ ఇస్తాను అని ఇప్పుడు నేను ఏమని చెప్తున్నాను అంటే, ఇవ్వను అని అబద్ధం చెప్పవయ్యా. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనకండు. ఆయన ఔద్ధత్యాన్ని ఎవడూ ఎవడూ తగ్గించలేడయ్యా. వలదీదానము గీనమున్ పనుపు మీ వద్ అన్యోత్తమ. కాబట్టి దానం మాత్రం నువ్వు ఇవ్వవద్దు, అదే విటయా మరి అబద్ధమాడు అన్నట్టుగా అవుతుంది కదా. అంటే ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్పారయ్యా, నతద్దానం ప్రశంసంతి, వ్యాసుడు రాశాయండి, ఏ నవృత్తి విపజ్యతే, ఎవరైనా నీకేం కావాలో కోరుకోమంటే వాడికి ఎంత అవసరమో అంతవరకే కోరుకోవాలి తప్ప మన నాశనాన్ని చేకూర్చేటువంటి దానం కనుక అడిగాడా. నతద్దానం ప్రశంసంతి, దాని దానము అనరయ్యా, వాడిని తీసుకెళ్ళి చెట్టు కట్టేయాలి అని శాస్త్రం చెప్తుందయ్యా. నతద్దానం ప్రశంసంతి ఏ నవృత్తి విపజ్యతే, కాబట్టి మనం సర్వనాశనం అయిపోతుంటే అది దానం అవదయ్యా. నీకు మరో ధర్మశాస్త్రం చెప్తున్నానయ్యా, ఒక చెట్టు ఉంది అనుకో, ఆ చెట్టుకి కనుక ఫలాలు కనుక కాయాలి, పళ్ళు కాయాలి లేక పళ్ళు రావాలి అనుకో, కింద వేరు అనేది కనుక దట్టంగా కనుక ఉందా, ఆ చెట్టు బాగా పైకి ఎగిదిగి పుష్పాలు వచ్చి ఫలాలు మారి అది మనకి ఫలవంతమవుతుందయ్యా. ఈ లోకంలో మన శరీరం దేనితో సమానమయ్యా అంటే వేరుతో సమానమయ్యా. ఆ వేరు లేకపోతే చెట్టు నాశనం అయిపోయినట్టుగా దేహం కనుక లేకపోతే ధర్మం లేదు, రాజ్యం లేదు, చక్రవర్తి లేదు, దానం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈ లోకంలో సర్వధర్మాలయందు ఏ ధర్మం చాలా గొప్పదన్నారు అంటే దేహం చాలా గొప్పదన్నారయ్యా. కాబట్టి ఇప్పుడు నువ్వు అసత్యమాడినప్పటికీ నీకు పెద్ద దోషం ఏమీ లేదు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందద దీప. ఈ లోకల్లో వివాహాలు ఆడడానికి ఎవరికో కుర్రాడి దగ్గర వస్తే మన దగ్గరకు వస్తారు ఏమంటే అనా అబ్బాయి ఎటువంటి వాయిని, చిన్నప్పుడు అందరూ అల్లచల్లగా తిరిగిన వాళ్ళమే, అబ్బాయి వాడు బస్ స్టూడెంట్, ఇప్పుడు స్టూడెంట్ అని చెప్పడం ప్రారంభించాము. ఈ లోపంలో వాడికి ఒక్కడికి పెళ్ళి అవ్వదు. ఏమండో చిన్నప్పుడు అందరూ ఇలా తిరిగిన వాళ్ళమే, మీరు తిరిగా నేను తిరిగాను, కానీ వాళ్ళు పెద్ద మనిషి లోకాలు ఏలేస్తున్నాడు అని పెళ్ళికొవచ్చడానికి మాట్లాడాలి తప్ప అప్పుడు కాస్త అసత్యవాక్యాలు. వివాహ నిమిత్తం ఆడాడు కాబట్టి అది తప్పు లేదయ్యా. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ యొక్క ప్రాణం పోయేటువంటి వ్యవహారం కాబట్టి నువ్వు అసత్యమాడవచ్చు. ఇన్ని ఇతబాబులు చేశాడు ఆయన అన్నట్టండి, పోతే పోనవయ్యా. కారే రాజులు రాజ్యముల్కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారే రీసిరి మూట కట్టుకొని పోవంజాలిరే ఉర్విపై పేరైనంకలదే శిబి ప్రముఖులు ప్రీతిన యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరి ఇక్కాలమున్ భాగవ. ఏమయ్యా గురువర్యా, ఎంతమంది రాజులు రాజ్యం ఏలలేదు, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదు, ఈవేళ వాళ్ళ యొక్క పేర్లు ఏమైనా మనం ఏమైనా చెప్పుకుంటున్నామా? ఒక్క శిబి చక్రవర్తి, రంతిదేవ చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళ యొక్క పేర్లే చెప్పుకుంటున్నామయ్యా. నేను కూడా అటువంటి వాళ్ళ యొక్క జాబితాలోకి చేరదలుచుకున్నాను నేను. కాబట్టి నాకు ఇదేమీ అక్కరలేదు. ఎవడు వచ్చి అడిగాడు ఈవేళ శ్రీ మహావిష్ణువు వచ్చి అడుగుతున్నాడు అని చెప్పావు, ఇంతకంటే నాకు అభ్యుష్టం ఏం కావాలయ్యా? ఆ శ్రీ మహావిష్ణువు అడిగేటప్పుడు చెయ్యి కింద పెడతాడు, ఇచ్చేటప్పుడు నేను పైన పెడతాను చెయ్య. అంత మహావిష్ణువు అందరి యొక్క కోరికలు తీర్చేటువంటి విష్ణువు యొక్క చెయ్యి కిందకి వెళ్ళడం, ఒక రాక్షస చక్రవర్తి యొక్క నా చెయ్యి పైన ఉండడం, నేను దాత ఆయన ప్రతిగ్రహీతగా మారిపోతున్నాడు అంటే అది ఎటువంటి చెయ్య? ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క శిరస్సును నిమ్మినటువంటి చెయ్య. వివాహ సమయంలో మంగళప్రదమైనటువంటి కాడి శిరస్సు మీద పెడితే ఆ శిరస్సును అభిషేకం చేసి ఆ వివాహంలో ఆ సమయంలో పక్కన మంత్రాలు చదువుతూ ఉండగా చేతుల చేత పక్కనుండేటువంటి వధువుకి లక్ష్మీదేవికి ఇలా అంగాంగ స్పర్శ చేయిస్తారు ఒక్కసారి. ఆదిన్ శ్రీ సతీ కొప్పుపై తనువుపై అంశోత్తదీయంబుపై పాదాభ్యంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాహయమే. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందయ్యా? కొంతకాలం అయినా పోతుంది కదా. ఈ దుర్యశస్సుతో నేను జీవించదలుచుకోలేదు. అంతటి మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క శిరస్సు మీద, భుజస్కంధాల మీద, వక్షస్థలం మీద, పాదముల మీద ఏ పరమాత్మ యొక్క చైయన్యం మెరడంతో ప్రకాశించిందో అటువంటి మహాత్ముని యొక్క హస్తము కిందకు రావడం మీదైనా కరంబుంట మేలుగాది. పైన నా చెయ్యి ఉండడం, ఇంతకంటే నాకు అభృష్టమే ఉందయ్యా, ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, ఈ శరీరం కూడా పోతైపోయింది. నిరయంబైన నిబంధమై ఈయన నరకం వచ్చినప్పటికీ కూడా ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్మురానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవోండవ్యాగతుండైన తిరుగన్నేరదు నాదు జివ్వా వినుమా ధీవరి అయ్యేటికి. ఇప్పుడు నువ్వు ఇచ్చినా నీకు నరకం తప్పదు అన్నట్టుగా ఇవ్వలేవు కాబట్టి అబద్ధం అన్నా నరకం తప్పదు అని నువ్వు అంటున్నావు కదా. ఎలాగే నరకం తప్పదు అన్నప్పుడు ఇచ్చి అసత్యమైన మాడకుండా ఉండేటువంటి ఆ ఫలితాన్ని నేను పొందుతాను కదా. నిరయంబైన నరకమైన నిబంధమైన ఒకనాడు కనుక జైల్లో పెట్టినప్పటికీ కూడా ధరణి నిర్మూలనంబైన నా రాజ్యం నాశనమైనప్పటికీ కూడా లేక దుర్మరణంబైన నాకు చెడ్డచావు వచ్చినప్పటికీ కూడా కులాంతమైన మా రాక్షస వంశం నాశనమైనప్పటికీ కూడా హరుడైన హరి అయిన వచ్చినవాడు విష్ణువు అన్నావు. విష్ణువు కాదు, ఈశ్వరుడు కాదు, నీరజ భవుండభ్యాగతుండైన వచ్చినవాడు బ్రహ్మగారైనప్పటికీ కూడా తిరుగన్నేరదు నాదు జివ్వ. ఒకనాడు నేను అసత్యమాడుదాము అనుకున్నప్పటికీ నా నాలిక బలిచక్రవర్తి యొక్క నాలికనయ్యో నేను అసత్యమాడుతానా, నా నాలుక అసత్యమాడదయ్యా. తిరుగన్నేరదు నాదు జివ్వ విను ఆధివరి అవేటి. అప్పుడు వెంటనే శుక్రాచార్యులు నా మాట వినలేదు కాబట్టి రాజ్యభ్రష్టుడవవుగాక అని చెప్పించారు. పక్కనుండి ఏవామండు గుండెలు మీ చెయ్యి వేసుకున్నాడు అమ్మాయ్యా, కుటకుడు చిన్నయ్యాను, ఈ వేళ ఈయన రాజ్యం పోవడానికి కారణం వామనుడా గురువుగారా, గురుశాపం కారణమైంది అని బయటపడిపోయాడు ఒక్కసారి. ఆ సమయంలో ఆయన ఏదో దానం అయిపోతుంటే నీళ్ళు ఇలా పోస్తుంటే నీటిసారికి ఆయన కన్ను అడ్డుపెట్టాడని దర్భ పొలిచాడని ఆయన కన్ను ఆ సమయంలో పోయిందని ఆ సమయంలో శుక్రాచార్యులు ఒక్క కంటి వాడు అయ్యాడు అని ఒక పాఠం ఉంది, వ్యాసుడు రాయలేదు, పాపన గారు తెలుగు చేయలేదు. దానం చేశారని ఆ దానం చేసిన సమయంలో పోతన గారు అద్భుతమైన నాలుగు పద్యాలు కురిపించారండి. బలిదైత్యమ్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాహతాక్షుడు చాచే పాదం యోగి సుమనస్సంప్రాజ్యమున్ శ్రీదమున్ కలితాహనం రరమాలలాట పదవీ కస్తూరి కాశాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్ అంచెప్రాసలు వేయాలంటే ఆయనే వేయాలండి. బలిదైత్యమ్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి ఆ బలిచక్రవర్తి ఆ సమయంలో కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన భార్య అయినట్టిన రత్నావళి నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు పొందు కాళ్ళు కడుక్కొందుకు వీలుగా జలజాహతాక్షుడు చాచే పాదం ఆ పళ్ళెంలో ఒక్కసారి పరమాత్మ పాదాన్ని పెట్టేటండి. యోగి సుమనస్సంప్రాజ్యమున్ ఎల్లప్పుడూ యోగీశ్వరుడు ఏ పాదాన్నైతే మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానం చేస్తారు. కలితాహనం రరమాలలాట పదవీ కస్తూరి కాశాదమున్ ఉదయమే లేచి భార్య ఎల్లప్పుడూ కూడా భర్త పాదాలకు నమస్కారం పెట్టారు. మరి అందరూ అలా పెడుతున్నారు, భర్తనే పడిపోతుంటే ఆవిడ అలా పెట్టగలదు కనుక ఆయనే కనుక ముందు కనుక లేచి కనుక ఉన్నట్లయితే స్నానం చేసి ఇంత కుంకుమ బొట్టు పెట్టుకుని పాదాలకు నమస్కారం పెట్టారు. కలితాహనం రరమాలలాట పదవీ కస్తూరి కాశాదమున్ ఆ సమయంలో భార్య వచ్చి నమస్కారం పెడుతుంటే ఆమె పెట్టుకున్న కస్తూరి తిలకం ఏదైతే ఉన్నదో అటువంటి కస్తూరి తిలకం ఏ పాదానికి అంటుకుందో అటువంటి పాదాన్ని ముందుకు చేసేటండి ఒక్కసారి పరమాత్మ. నళినాహమోదము. మన పాదాలు కనుక అయినట్లయితే దుమ్ము కొట్టుకుపోయి చాలా ధూళి దోసరితమై చెడ్డవాసన వేస్తూ ఉంటాయి. అది పరమాత్మ పాదాలు కాబట్టి నళినామోదము. తామర పువ్వులోంచి ఎటువంటి సుగంధాలు అయితే బయటకు వస్తాయో అటువంటి సుగంధాలు బయటకు వస్తున్నాయిటండి. ఒక్కసారి రత్నను పురిత నానావేదమును, ఆ పరమాత్మ కనుక ఒక్కసారి కాలి యొక్క నూపురాలు కనుక ఒక్కసారి ఇలా అంటే ఆ మువ్వల యొక్క చప్పుడులోంచి సమస్తమైన వేదాలు శాస్త్రాలు బయటికి వచ్చాయో అటువంటి రత్నను పురిత నానావేదమున్ పాదం, అటువంటి పాదాన్ని ఒక్కసారి పళ్ళెంలో పెట్టేస్తండి. కడిగారు ఆ సమయంలో చెయ్యి పట్టి ఇలా నీరు వదిలిపెడుతున్నారు. ఆ వదిలిపెట్టమని మంత్రం చదువుతున్నట్టండి ఒక్కసారి. నాయన విప్రహాయ ప్రకట ప్రకటీకృతాయ భవతే విష్ణుస్వరూపాయ త్రిపాద వేద ప్రామణ్య విదే ప్రిపాద ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండచట ఒడుగుంచే సాచి పూజించి బ్రహ్మ ప్రీతం మని ధారపోసే భువనం వాశ్చర్యమున్ పొందగన్. ఇంకా పద్యాలు రాయాలంటే పోతాను కదా, అంచేతనే జంజాలు పాప వేస్తారు మాట రాశారండి. ఈ లోకంలో పద్యాలు అందరూ రాశారు, అందరూ కషాయంలో వాళ్ళ గంటాన్ని ముంచి రాశారు. కానీ పోతన గారు మాత్రం పంచదార పాకంలో తన గంటాన్ని ముంచి రాశారు. ముద్దులుగార భాగవతమున్ రచించుచు పంచదారలో అదితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్ల దక వట్టి గంటము నట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావములు ఎచ్చట నుండి వచ్చురా అని రాశారు. ఆ సమయంలో విప్రాయ ఓ బ్రాహ్మణోత్తమ ప్రకటీకృత ఆయ భవతే విష్ణుస్వరూపాయ. దానం పుచ్చుకున్న వాడు ఎవడైనప్పటికీ కూడా మన వివాహాల్లో కూడా మన అమ్మాయిని కనుక మనం కన్యాదానం చేస్తున్నప్పుడు కూడా వరుణ్ణి ఎలా ఆవాహన చేస్తామంటే లక్ష్మీనారాయణ స్వరూపుడిగా మనం ఆవాహన చేస్తాం. ఒకప్పుడు ఏమైనా కోపం వచ్చి మన కొడుకునైనా ఒక మాట అనొచ్చు తప్ప అల్లుని మాత్రం ఒక మాట అన్నామా నారాయణ అన్నట్టే లెక్క. విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే, నువ్వు వేదాలకు మాత్రమే లొంగేటువంటి వాడవయ్యా. ప్రిపాద ధరణీం దాస్యామియంచు, మూడు పాదముల యొక్క నీ కొలతో ఉండేటువంటి భూమిని దానం చేస్తున్నాను అని ధనుజేశ్వరుండు అడుగుంచే సాచి పూజించి. ఆ సమయంలో ఆ రాక్షస చక్రవర్తి ఆ వామనుడికి పూజ చేసి బ్రహ్మ ప్రీతం అని ధారపోసి నాకు ప్రయోజనం కావాలి అని కోరుకోలేదు, బ్రహ్మార్పణమస్తు అని దానం చేశాడు. బ్రహ్మ ప్రీతం అని ధారపోసి భువనం వాశ్చర్యమున్ పొందగా. ఆ సమయంలో అన్ని లోకాల వాళ్ళు భువనంబు అన్నారు, ఏకవచనం వాడారు. అంటే 14 లోకాల వాళ్ళు చూచి రాజ్యం పోతున్నప్పటికీ తనకి మరణం ఆసన్నం అయిపోతున్నప్పటికీ కూడా దానం చేశాడు అని అందరూ ఆశ్చర్యపోయారట. ఆ సమయంలో ఒక పాదాన్ని బ్రహ్మాండాన్ని ఆక్రమించారు. ఎలా ఆక్రమించారు, భూలోకాన్ని ఎలా ఆక్రమించారు, పోతన గారు కూడా అద్భుతమైన పద్యం చెప్పేశారు. ఇంతింతై వటుడింతయై మధుయుతాహనింతై నభో వీధిపై అంతైతోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికి అంతయై భృవునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధిమై. భూలోక భువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాల్ని ఆక్రమించారట. ముందు సూర్యబింబం, తర్వాత చంద్రమండలం, తర్వాత ఇలా ఇలా ఆక్రమించారట. ఇలా ఆక్రమిస్తుంటే కొంతమంది ప్రశ్నించారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు పైకి వెళ్ళినప్పుడు మనకు ముందు చంద్రమండలం మీద అడుగు పెట్టాడు, చంద్రమండలానికి సూర్యమండలానికి చాలా దూరం ఉంది కదండి, కాబట్టి వామనుడు తన శరీరాన్ని పెంచినప్పుడు ముందు చంద్రమండలం కనపడాలి తప్ప సూర్యమండలం వరకు తన శరీరాన్ని పెంచాడు. పోతనగారు తప్పు రాశారండి అన్నారు. నిజమే అనుకున్నాను. నేను అడిగినప్పుడు మరి చిన్నప్పుడు పాఠం చెప్తుంటే అనుకున్నాను. వ్యాసుడు రాసిన శ్లోకం చూస్తే ఆయన ఇలాగే రాశారు. పోనీ మిగతా పురాణాల్లో తేడా అంటే 18 పురాణాలు అలాగే ఉన్నాయి. ముందు సూర్యమండలం తా చంద్రమండలము ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరంటే మనకి మల్లాపు చంద్రశేఖర శాస్త్రి గారు నిజంగా ఏమైనా ఆయనే చెప్పాలి మహానుభావుడు. ఆయన అడిగితే నాయన నీళ్ళు ఆన్ ముస్తాంగ్ గారు కాలు పెట్టినటువంటి ఉపగ్రహమైన చెంబుడ మీద కాలు పెట్టారే తప్ప అసలైన సోమమండలము అనేటువంటి మండలం అది సూర్యమండలానికే దాటి ఉంది అని చెప్పారు. మీ నమ్మకం మా నమ్మకాలు ఎలా ఉంటే అలా అలా పెంచారట. ఆ సమయంలో పోతన గారు ఇంకో పద్యం రాశారు. రవిబింబంబుపమింపప్రమగుచప్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలినుదజ్ఞదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై పరగ తా బ్రహ్మాండమునిండుచో. అలా శరీరాన్ని పెంచుతుంటే ఈయన శరీరాన్ని పెంచుతున్నట్ట సూర్యమండలం ముందు గొడుగుగా కనిపించిందిట. ఈయన కొంచెం పైకి వెళ్ళాడు, అది కొంచెం కిందకి దిగింది. అప్పుడు ఎలా ఉందిట, శిరస్సులో పెట్టిన పాపిడి బొట్టులా ఉందిట. ఆయన కొంచెం పైకి ఎదిగాడు వామనుడు, అది ఆయన కిందకి దిగాడు. గళాభరణమై ఈ కంఠంలో ఆభరణగా కనపడ్డాయట. ఇంకొంచెం కిందకి దిగాడు. శ్రవణ అలంకృతమై చెవులుగా పెట్టిన కుండలంగా కనపడ్డాయట. ఈయన ఇంకా పైకి వెళ్ళాడు వామనుడు, సూర్యుడు కిందకి దిగాడు. చెవిమత్ కంకణమై చేతికి పెట్టిన కంకణంలా కనపడ్డాయట. ఇంకా బాగా ఎదిగాడు సగం వరకు. కటిస్థలినుదంచద్ఘంటయై మొదలు పెట్టుకున్నటువంటి వడ్డానానికి కనపడిన మువ్వలా కనపడ్డాయట. ఇంకా ఆయన పైకి ఎదిగాడు, ఈయన కిందకి దిగిపోయాడు. ఆ సమయంలో నూపుర ప్రవరంబై కాలికి వేసుకున్న అందులో ఉండే మువ్వలా కనపడ్డాయట. ఆయన పైకి వెళ్ళిపోయాడు బాగా వామనుడు. కిందకు వచ్చేసాడు సూర్యభగవానుడు. పదపీఠమై ఆ వామనుడు పాదాలు పెట్టుకుందుకు ఉండే పీటలా మారిపోయాట సూర్యభగవాన్. ఇలా పెంచేశాడు బ్రహ్మాండాన్నంతా పెంచాడు. ఏమయ్యా ఒక కాలుతో భూలోక సమస్త లోకాలు ఆక్రమించాడు. ఏమయ్యా మూడో పాదం ఎక్కడ పెట్టమంటావయ్యా అన్నాడు. ఈ లోకంలో మనకు అందరికీ అహంకారం ఇక్కడ ఉంటుంది, కాబట్టి నాయన నీ అహంకారం వదిలి పెడుతున్నాను, కాబట్టి నీ యొక్క పాదాన్ని మూడో పాదం నా శిరస్సు మీద పెట్టు అన్నట్ట. ఆ సమయంలో ప్రహ్లాదుడు వచ్చాడు. వామనుడికి నమస్కారం పెట్టి నా మనవుడు ఏం తప్పు చేశాడు, నీ శిక్ష వేసావయ్యా అని అడిగాడు. అప్పుడు పరమాత్మ అంటున్నారట, నాయన మీ కుర్రవాణి అనుగ్రహించడానికి ఇలా వచ్చాను అన్నాడు. అదేమిటయ్యా అన్నాడు. ఇప్పుడు ఏడో మనువు యొక్క కాలం జరుగుతోందయ్యా. ఈ ఏడో మనువు యొక్క కాలంలో అసలు ఇంద్రుడు ఎవరయ్యా అంటే పురంధరుడయ్యా. మాకు కూడా ఒక రాజ్యాంగం ఉంది కదా, ఆ రాజ్యాంగ ప్రకారంగా మేము కూడా రాజ్యాలు ఏలాలి ఏలించాలి కదా. పురంధరుడు అనే ఇంద్రుడు ఏలవలసిన రాజ్యం నీ మనవడు ఏలేస్తున్నాడయ్యా. నీ మనవడు ఇంబ్ర పదవి గురించి ఇందుకు చేశాడు కాబట్టి రేపు రాబోయేటువంటి 8 మన్వంతరంలో నీ మనవడిని రాజుగా చేస్తానయ్యా. అంతవరకు నీ కొడుకుని ఎక్కడ పెడతానో తెలుసా, రాక్షసుల యొక్క మధ్యలో ఉండిపోయాడు. రాక్షసుల యొక్క మధ్యలో ఉన్నవాడికి మను అయ్యేటువంటి అధికారం లేదు. అందుకే రసాతలానికి పంపిస్తున్నానయ్యా. ఆ రసాతలంలో దిక్పాలకులంబులు వచ్చి రాజ్యాంగం ఎలా చేయాలో నేర్పుతారయ్యా. నేను కూడా వెళ్ళి మీ మనవాణ్ణి అప్పుడప్పుడు వెళ్ళి దర్శించి వస్తానయ్యా. ఇప్పుడు మీ కుర్రవాణ్ణి అనుగ్రహంతో చూశానా లేక నేను శిక్షించానా అంటే నీ లీలలు ఏం చెప్పగలవయ్యా. నమస్కారం పెట్టి ఎవరి దారికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో తన్ని అనుగ్రహించినటువంటి పరమాత్మకు నమస్కారం పెట్టి తనం పడతాను ఆయన కూడా బలిచక్రవర్తి రసాపలానికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇదయ్యా పరీక్షణ మహారాజా, వామన చరిత్రలో ఉండేటువంటి గొప్పదైన విశేషం. పరమాత్మ ఎల్లప్పుడూ ఎవరిని ఏ విధంగా నువ్వు శిక్షించడయ్యా, ఏదో విధంగా అనుగ్రహంగానే చూడాలయ్యా. ఒకసారి నావిడ అడిగేటండి మహావిష్ణువుని, ఒక దొంగతనం చేయడానికి వెళుతున్నాడయ్యా, అలా వెళుతుంటే రాయి తగిలి కాలు విరిగి పడిపోయింది, ఏమిటే అని పరిపాలన అన్నట్ట. నాయనా నేనే కనుక వాడి కాలు కనుక అలా విరగొట్టకపోయినట్లయితే వాడి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో మెలుకుగా వాళ్ళందరూ ఉన్నారు, ఒక్కొక్కరిని పోట్లు పొడిచేసి వాళ్ళమ్మని చంపేస్తే నరకలో కానికి పోతాడయ్యా. ఇప్పుడు ఈ సమయంలో కాలు మాత్రం విరగొట్టాను, అపోలో హాస్పిటల్లో ఉన్నాడు, బయటకు వచ్చే సమయానికి ఇంకా దొంగతనం చేయకూడదు, లెంపలు వాయించి సన్మార్గుడిగా మారుతాడయ్యా, ఇది నా పరిపాలన. అంత గొప్పదైనటువంటి వామనావతారాన్ని ఈ వేళ ఏకాదశి అని వాడు చెప్పుకున్నాం.